ಮಾಡ್ತಿದ್ದೀನಿ ಬೇರೆ. దేహంతో ఏ తరంపైతే తాదాక్ష్యం పొందుతామో అదే మొదటి తరంపు, పదమ తరంపు, ప్రధాన తరంపు. దాన్ని మన వేదాంత పరిభాషలో అహం భావాలని పిలుస్తారు. అది దేనికైనా కారణం ఉండాలి కదా. నీకు ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, దానికి ఏదో కారణం ఉంటుంది. మరి నాకు అహంకారం రావడానికి కారణం ఏంటి? కారణం లేకుండా ఇది రాదు. మనకు తలకాయ పోటేస్తే ఇదే కారణం ఉంటుంది. అయితే మనకు అహంకారం రావడానికి కారణం ఏంటి? ఏదో కారణం ఉంటుంది. అహంకారం ఎక్కడి నుంచి వస్తుందంటే అజ్ఞానం నుంచి వస్తుంది. అజ్ఞానానికి కారణం ఏంటి? అజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎవరో మనం తెలియకపోవటం అజ్ఞానం. అంటే మనం ఎవరో భ్రమమై ఉన్నాం. చావు నేను వస్తూ అయి ఉన్నాం. చనిపోయే శరీరాన్ని మనం అనుకుంటున్నాం. అంటే మనం ఏదో అయితే అవును అది తెలియకపోవటం కూడా కానీ దాన్ని మనం అనుకుంటున్నాం. అంటే అజ్ఞానం అనేది ప్రత్యేకంగా, అజ్ఞానం అంటే ఏంటంటే అది ఒక పదార్థం కాదు. మనం భ్రమమే. సాధువులు పదార్థమే, సత్పదార్థమే, సద్వస్తువే మనం. కానీ అది మనం అన్న సంగతి మనకు తెలియకపోవటం అజ్ఞానం. అందులోంచి అహంకారం వస్తుంది. అహంకారం నుంచి ఇతర తలంపులు వస్తుంది. దాన్ని బట్టి పునరుద్ధాలు. అయితే కొన్ని మంచి వాళ్ళు స్నేహాలు చేస్తే మంచి తలంపులు రావచ్చు, చెడు స్నేహాలు చేస్తే చెడు తలంపులు రావచ్చు. కానీ ఈ మూల తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు ప్రతి జన్మకి కూడా వచ్చేస్తుంది. ఏమంటే మనం బాగా చదువుకున్నట్టే స్నేహం చేస్తాం కూడా మనకు కూడా చదువుకోవాలని బుద్ధి పడుతుంది. కొంతమంది చాలా శుభ్రంగా ఉంచుతారు. బాగా శుభ్రతను వాళ్ళతో స్నేహం చేస్తాం అనుకుని మనం కూడా వాడు శుభ్రంగా ఉంటున్నారు, మనం కూడా శుభ్రంగా ఉంచుకుందాం అనిపిస్తుంది. కొంతమంది శుచిగా ఉంటారు. వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా శుచిగా ఉండాలని అనిపిస్తుంది. అలాగే కొంతమంది చాలా కష్టపడి సంపాదించుకుంటారు. అలాగే వాళ్ళు బాగా కష్టపడి సంపాదించుకుంటున్నారు, మనం కూడా అలా సంపాదించుకోవాలనిపిస్తుంది స్నేహం వల్ల. కొంతమందికి అదృష్టం చేస్తే మంచి స్నేహాలు జరుగుతాయి. దానికి మంచి స్నేహాలు జరగటం కూడా అదృష్టం ఉండాలి. పూర్వపుణ్యం లేకపోతే, పూర్వజన్మలో సత్కర్మ చేసి ఉండకపోతే మంచి స్నేహాలు కూడా దొరకవు. అంటే జన్మలో ఏం చేస్తామంటే కర్మను ఎలా వెళ్ళేశారంటే నిత్యకర్మ, నైనిత్య కర్మ, తర్వాత మన కామ్య కర్మ. నిత్యకర్మ అంటే రోజు మనం చేసుకునే పనులు ఉంటాయి. వంట వండుకోవడం, స్నానం చేయటం, మామూలుగా రోజులు చేసుకునే కర్మలు నిత్యకర్మలు. అన్ని శరీరం పోషించుకోవటం కోసం నైమిత్తిక కర్మ. ఏదో నిమిత్త మాత్రమే పని చేస్తా, ఏదో నిమిత్తం కోసం ఆ పని చేస్తా. అది రోజులు చేసుకునే పని కాదు, ఏదో నిమిత్తం కోసం ఆ పని చేస్తా. దాన్ని నైమిత్తిక కర్మ అని పిలుస్తారు. మూడు కామ్య కర్మ. మన కోరికలు నెరవేర్ మనకి ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా మనం పని చేస్తాం. అయితే ఏమంటారు? కామ్య కర్మలు అంటారు. మీకు ఈ ఫలం, ఈ యజ్ఞం చేయండి, ఈ పూజ చేయండి, మీకు ఈ ఫలం వస్తుందంటే అవన్నీ కామ్యకర్మల్లోకి వస్తాయి. అది తర్వాత సత్కర్మ. సత్కర్మ అంటే ఇతరులకి క్షేమం కలగజేసే పని, ఇతరులకి ఉపకారం చేసే పని, ఇతరులకి ఇతరులకి జతం చేసే పని, పది మందికి క్షేమం కలగజేసే పని సత్కర్మ. సత్కర్మ ఎందుకు చేయమన్నారంటే గొప్పల కోసం చేయడం లేదు. సత్కర్మ సద్వస్తువుని తెలుసుకోవడానికి సహకరిస్తుంది. రోజు చేసుకునే పని వేరు, ఏదో నిమిత్తం కోసం చేసే పని వేరు, కామ్యకర్మలు వేరు, సత్కర్మ వేరు. సత్కర్మ అంటే సత్కర్మ సద్వస్తువును తెలుసుకోవడానికి సహకరించేది సత్కర్మ. అంటే మట్టిలోంచి కొండ వస్తుంది, బంగారంలోంచి వస్తు వస్తుంది. అదేవిధంగా మనం మాట్లాడే మాటను బట్టి, మనం చేసే పనులు బట్టి, మనకు వచ్చే ఆలోచన బట్టి, మనం తినే అన్నం బట్టి, వెనక్కి బట్టి మన స్వభావం ఏర్పడుతుంది. అంటే సాధన చేయగా చేయగా మనం చేసే సాధన మన స్వభావం అయిపోతుంది. ముందుగా కొంచెం సత్వం, ఉప్పు, కారం తగ్గించుకోవటం, ముప్పాయలు తగ్గించుకుని తినటం, కదా మాటల కాడ జాగ్రత్తగా మాట్లాడటం, ఆలోచన మంచి ఆలోచనలు వచ్చేటట్టు చూసుకోవటం, మేము చేసే పని ఇతరులకు మనకు సహకరించాం, ఇతరులకు సహకరించాం. మనం ఏదైనా పని చేస్తే ఆ పని వల్ల మనకు ఉపకారం ఉండాలి, ఇతరులకు కూడా ఉపకారం ఉండాలి. అటువంటి పనులు చేస్తే తినే మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటే, తినే తిండి విషయంలో జాగ్రత్తగా ఉంటే, వచ్చే ఆలోచన తలంపుల విషయంలో కనుక మనం జాగ్రత్త పడితే అది మనకు ఏమవుతుందంటే స్లోగా స్వభావం కింద ఏర్పడుతుంది. అంటే మనం చేస్తున్న సాధన స్వభావం కింద వచ్చేస్తుంది. సాధన చేసినప్పుడు కష్టంగా ఉంటుందా? స్వభావం అయిపోయిన తర్వాత ఇంకా కష్టం కాదు. ఏ పని అయితే మొట్టమొదటి నేర్చుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది, అలవాటు అయిపోయింటే ఇంకా కష్టం అనిపిస్తుంది. సైకిల్ చెప్పేటప్పుడు నేర్చుకునేది కష్టం, నెలలో రెండు నెలలకు కానీ సైకిల్ డ్రైవింగ్ రోజులో పడిపోతూ ఉంటారు. కానీ ఇంకా సైకిల్ అలవాటు అయిపోయింటే సంతలో కూడా మనం చెప్పుకెళ్ళిపోవచ్చు. అంటే అలాగే మొట్టమొదటి మనం చేస్తున్న సాధన చేసేటప్పుడు కొంత ప్రయత్నం అవసరం, సాధన చేయగా చేయగా ఆ సాధన మన స్వభావం, మన స్వభావం అయిపోతుంది. స్వభావం అయిపోయింటే మనం ఇంకా కష్టపడక్కర్లేదు ఆ పనికి. వంట అలవాటు అయిపోయిందే పెద్ద కష్టం అనిపించింది, నేర్చుకునేటప్పుడు కష్టం అనిపిస్తుంది. అది అందుచేత మనం ఇక్కడ యజ్ఞభావంతో మనం చెప్పినది ఏంటంటే మూల తలంపుల నుంచి ఇతర తలంపులను పెట్టేయాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. ప్రతి జన్మలోనే మన తల్లిదండ్రులు మారుతారు, పరిసరాలు మారుతాయి, బంధువులు మారిపోతారు, స్నేహితులు మారిపోతారు, తలంపులు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, మనం చదువుకునే స్కూళ్ళు మారిపోతాయి, శరీరాలు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. కానీ ఒకటి మారుతాయి, కొన్ని తలంపులు కూడా నేను ఈ దేహము నేను దేహంతో తాగా మొదటి తలంపు మట్టి ప్రతి జన్మలను కూడా వచ్చేసి అదే బంధం. మనిషి బంధం అక్కడ ఉంది. ఆ మూలకాన్ని విడిచిపెట్టేసి మనం ఎన్ని సాధన చేసినా పొట్టలో పాము ఉందనుకోండి, పొట్ట మీద ఎన్ని దెబ్బలు కొట్టినా పాము చావదు, పాము మీద పెంచి పాము చనిపోతుంది. ఆ మూలకాన్ని విడిచిపెట్టేసి మనం ఎన్ని సాధనలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా మన వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అనుభవిస్తే రావచ్చు, అనుభవిస్తే పోతుంది. అని భగవాన్ ఏమన్నారంటే ఆ మూలకాన్ని మినహాయించడం నీకేం ప్రయోజనం లేదు, పెద్ద ప్రయోజనం లేదు. మూల తలంపుని నువ్వు చేసే సాధనలో నన్ను ఎన్నవాళ్ళు చేయాలి. నువ్వు చేసే సాధనలో దాన్ని కొంచెం దాన్ని నిమర్చాలి, దీన్ని మూల తలంపుని నిమర్చాలి. నువ్వు తెలిసినదే నువ్వు అది నశించడం ప్రారంభిస్తుంది. అంటే ఈ మూల తలంపు వచ్చాక దేహము నేననే తలంపు వచ్చాక ఇతర తలంపులు వస్తాయి. కానీ దేహము నేననే తలంపు రాకుండా ఇతర తలంపులు కావచ్చు. మనకి గాఢ నిద్రలో ఇతర తలంపులు ఏం లేవు. జాగ్రత్త అవస్థలోకి వచ్చాక దేహము నేననే తలంపు ఉదయించాక మిగతా తలంపు ఉదయిస్తుంది. ఆ మూల తలంపు నుంచి ప్రతి జన్మలో మనకు కూడా వచ్చేస్తుంది. అంటే ఏ శరీరం వస్తే ఆ శరీరం నేననే చెబుతుంది. అంటే మన స్నేహాలను బట్టి ఆలోచన మారవచ్చు, కానీ మూల తలంపు మారదు. మనం చేసే సాధన మూల తలంపు మీద గురి పెట్టాలి. గురి పెట్టి మనం సాధన చేస్తే చేయడం చేయగా మనం చేసినట్టు మాత్రం చేత మూల తలంపు నశించదు. గురు విగ్రహం ఉండాలి, ఈశ్వర విగ్రహం ఉండాలి, పుణ్యబలం ఉండాలి, ఇన్ని కలిసి వస్తున్నాయి కానీ నశించు. మన తెలివితేటలను నశించు. కేవలం మన తెలివితేటలు మంచివే, తెలివితేటలు కూడా మంచివే, చదువు కూడా మంచివే, కానీ తెలివితేటల వల్ల నశించదు. దాని నిద్రలో కూడా నిజమే నేనండి, తలంపు జాగ్రత్తగా ఉంది. కానీ ఇప్పుడు నేను నేను అంటున్నాను కదా, మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే నేను నేనంటున్నా అది నిజం కాదు, అది ఒక తలంపు, అది కూడా ఒక తలంపు. ఆ తలంపు ఏం చేస్తుంది, దేహము నేననే తలంపు తీసుకొస్తుంది. ఆ తలంపు తీసుకొచ్చాక మిగతా తలంపులన్నీ వస్తాయి. అంటే నువ్వు ఆ దేహము నేననే తలంపు నీకు ఉందనుకో, అది పోలేదనుకో, నీకు నువ్వు ఉన్నావు, నేనున్నాను, మంచి ఉంది, చెడు ఉంది, పుణ్యముంది, పాపం ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది, పూర్వజన్మ ఉంది, పునర్జన్మ ఉంది, అని బంధం ఉంది, మోక్షం ఉంది, అని అంటే మూల తలంపనే ఒంటి స్తంభం మీద ఖగోళం అంతా నిలబడింది. పూర్వజన్ములు మా పునర్జన్ములు తర్వాత ఖగోళం, స్వర్గలోకం, నరకలోకం, వైకుంఠం, కైలాసాలు, ఈ శరీరం చనిపోయాక జీవుడు ప్రయాణం చేయటం, మళ్ళీ ఆ జీవుడు ఇంకో శరీరాన్ని ధరించటం, మళ్ళీ పుణ్యకర్మ సుఖ రూపంలో ఖర్చు అవటం, పాపకర్మ దుఃఖ రూపంలో ఖర్చు అవటం, ఇవన్నీ ఉన్నమాట నిజమే. ఏది ఆ మూల తలంపునంత కాలం, మొదటి తలంపునంత కాలం, దేహంతో కావాల్సి ఉండే తలంపునంత కాలం అన్నీ ఉన్నాయి. అది డైరెక్ట్ ఏమీ లేదు. ఆ మూల తలంపుని పోగొట్టుకోవడానికి మీరు ఇష్టపడాలి. ఇంకేత ఇష్టపడంగా అది మనం అనుకుంటున్నాం కాబట్టి మనం మనం ఎలా పోగొట్టుకుంటాం, మరి మనం మనం పోగొట్టుకోము, అదే మనం అనుకుంటున్నాం కాబట్టి దాన్ని పోగొట్టుకోము. అది పోతే మనం పోతామని అనుకుంటున్నాం. మూల తలంపు ఎక్కడైతే నశించిందో అక్కడ నువ్వు ఎవరో తెలుస్తుంది. మూల తలంపు పోతే నువ్వు పోవు, నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు ఇంకా పునర్జన్మ లేదు. దేహం చనిపోయినప్పుడు దేహం బాధపడదు, దేహంతో కాదనుకుంటే మూల తలంపు బాధపడుతుంది. శరీరం మరణించాక ప్రయాణం చేసేది కూడా మూల తలంపు. ఆ మూల తలంపుతో పాటు దానికి ఉన్న ఇతర తలంపులను కూడా తీసుకుపోవచ్చు. ఎలా తీసుకొస్తున్నాయి భగవంతుడి చెప్పారంటే, అదేదో మనిషి మల్లెపూలు చెప్తుంటే ఆ మల్లెపూల్లోని వాసన గాలి ఎలాగ మోసుకొచ్చేస్తున్నాం మనకి, అలాగే జీవుడు కూడా ఈ మూల తలంపు అన్ని కూడా మిగతా తలంపులు మోసుకుని వెళ్ళిపోతాయి. అదే మంచి తలంపులు ఉండొచ్చు, చెడు తలంపులు ఉండొచ్చు. ఇప్పుడు స్నేహాల వల్ల తలంపులు మారచ్చు, కానీ మూల తలంపు కేవలం స్నేహం వల్ల మారదు. మీరు అంతర్దృష్టి కలగాలి, మీ చూపు కలగాలి, నువ్వు చేస్తున్న నువ్వు చేస్తున్న సాధన ఆ మూల తలంపు మీద గురిపెట్టాలి. అంటే నీకు దమ్యం ఆ మూల తలంపుని నాశనం చేసుకునే ప్రయత్నంలోనే ఉండాలి. అక్కడ దాని మీద నీకు గురి ఎక్కడ ఉండాలి, నీ మాట గురి ఎక్కడ ఉండాలి, నీ సాధనకి గురి ఎక్కడ ఉండాలి. పొట్ట దగ్గర నిల్చుండాలనుకోండి, మనం పొట్ట నుంచి పాము బయటకు వస్తామనుకోండి, దాన్ని కట్టించుకోచ్చక్కలే మనం చూడగానే మళ్ళీ పొట్టలో వెళ్ళిపోతుంది. మళ్ళీ పొట్ట దగ్గర నిల్చుండాలనుకోండి, బయటకు వస్తుంది, బయట తెచ్చడం మనం తీసినట్టు మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతుంది, పొట్టలో వెళ్ళిపోతుంది. ఆ మూల తలంపుని వాచ్ చేస్తుంటే బయటకు రాకుండా మళ్ళీ వస్తామని మళ్ళీ లోపల వెళ్ళిపోతాము. అలాగే మూల తలంపు దాని మూలంలో ఎక్కువ షేపు మనం ఉంచగలిగితే మీరు అర్థమవుతుంది. ఎక్కువ టైం ఆ మూల తలంపు మూలంలోనే దేవుడు ఉన్నాడు, ఆ మూల తలంపు మూలంలోనే భగవంతుడు ఉన్నాడు. మూల తలంపుని దాని మూలంలో ఎక్కువ కాలం ఉంచగలుగుతాం అనుకోండి, అది పలచబడిపోతుంది, అది పలచబడిపోయి వాడిపోయి రాలిపోతుంది. మనకు ఉపాసనా కేంద్రాల్లో ఉదయం ఒకటి, అది నీ ఉదయంలో పై అక్కడ చల్లగానం అనుకుంటుంది. నువ్వు రెండు నీ మనస్సును నిలబెట్టి కనుక ఉంచగలిగితే అన్ని యోగాలు నువ్వు నెరవే చేసినట్టే అని భగవాన్ అన్నారు. అన్ని యోగాలు చేసినట్టే నువ్వు హృదయంలో కనుక నీ మనసును నిలబెట్టి ఉంచగలిగితే అన్ని యోగాలు నువ్వు ఆచరించినట్టే. మనసు హృదయాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు విషయ చింతన, హృదయాన్ని విడిచిపెట్టడం హృదయంలోనే ఉండాలనుకోండి విషయ చింతన తగ్గిపోతుంది. విషయ చింతన ఎప్పుడైతే తగ్గిపోయిందో పునర్జన జీవితంలో కలసబడిపోతూ ఉంటాయి. అంటే ఎంత ఎక్కువ టైము మీరు హృదయంలో మనస్సును నిలబెట్టి ఉంచగలిగితే అంత ఆధ్యాత్మిక బలం వస్తుంది, మీ మీద మీకు విశ్వాసం వస్తుంది. తర్వాత హృదయం యొక్క నూతులు పెరుగుతాయి, హృదయం యొక్క నూతులు పెరిగి మీ మనస్సుతో మీరు వేరుపడటం, మీ హృదయంలో మనస్సును హృదయంలో ఉండగా ఉండగా మనస్సుతో వేరుపడటం కూడా మీకు అలవాటు అవుతుంది. అలా కొంతకాలం సాధన చేయగా చేయగా మనోమూలంలో మనస్సు నిలబడినప్పుడు కొంతకాలానికి అది నశిస్తుంది. మనస్సు నశిస్తే నువ్వు నశించవు, నువ్వు ఎవరో నీకు తెలియకూడదు, అది ధర్మస్థితి. ఆ స్థితిని పొందేటది పూర్వజన్మలు కూడా అసలు నీకు జన్మడే లేవని సంగతి నీకు తెలుస్తుంది. నాకు తెలిసి ఎన్ని జన్మలు ఉండాలనుకున్నా జన్మడే లేవని సంగతి నీకు తెలుస్తుంది. ఇంకా కనుకుంటప్పుడు అసలు నీ పొందిన వస్తువుకి అసలు జన్మలు లేవు కాబట్టి అది నువ్వు నీకు అర్థమైంది కాబట్టి. ఒక భక్తుడు ఏం విధంగా అన్నాడంటే, భగవంతుడు మనకంటే పెద్దవాడు, మనకంటే శక్తివంతుడు, మనకంటే జ్ఞానవంతుడు, అంతటా వ్యాపించిన వాడు, సర్వం చూచేవాడు, చూడ ఆయన చేతి మాత్రం చూడబడతాండి, చూచేవాడు ఆయన. ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, ఆయన మీద భక్తి పెంచుకుని ఆయన్ని ప్రేమించగా ఆయన్ని ప్రేమించగా ఆయన ప్రేమించగా ప్రేమించగా కూడా నిజమైన పోతున్నాను కొంతమంది అంటారు. అంటే ఎలా ప్రేమించాలంటే భగవంతుడిని ఎలా ప్రేమించి మనం నిజమైన మనకు జ్ఞాపకం రాకూడదు. అంటే భగవంతుని ఎలా ప్రేమించాలంటే ఏదో సకంగా 5 పైసల వాట 10 పైసల వాట కాదు. అంటే మన అహంకారానికి 90 పైసల వాట వచ్చి 10 పైసలు దీన్ని ఇస్తే అహంకారం పోదు. అంటే 100కి 100 పైసలు 100కి 1 రూపాయి 1 రూపాయి వాట దేవుడికి ఇచ్చి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అనుకోండి, అంటే దేవుని మన దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తుంటే అది నిజమే మనకు గుర్తుకే రాదు. నిజమైన మనకు గుర్తుకే రానప్పుడు దానికి ఇంకా అసలు దానికి ఎనర్జీ పోతుంది, దేనికి నిజానికి ఎనర్జీ పోతుంది. అంటే దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలంటే మనం నిజాన్ని మనకు జ్ఞాపకం రాకుండా ఉండేటట్టు ప్రేమిస్తే, దేవుని అంతగా ప్రేమిస్తే నిజాన్ని దాని అంతరంగా రాలిపోతుంది. దాన్ని డైరెక్ట్గా నువ్వు ఫేస్ చేయక్కర్లేదు, దాంతో నువ్వు పూచలు పెట్టుకోక్కర్లేదు, దాంతో చదువులు పెట్టుకోక్కర్లేదు, దాని అంతా అదే పోతుందని కొంతమంది భక్తులు చెప్తారు. అంటే అద్వైత జ్ఞానం ఎలా ఉంటుందంటే ఏమంత సుప్రీంగా ఉంటుందంటే అది వాడికి ఇతరులు ఉంటారు, ఇతరులతో మాట్లాడుతున్నా తనతో తానే మాట్లాడుకుంటున్నాను అనుకుంటాడు. అది స్టేట్ ఇతరులకు ఏదైనా చెప్పినా నాకు నేనే చెప్పుకుంటున్నాను అనుకుంటాడు. ఆ స్టేట్ మీరు అనుభవిస్తే వస్తున్నాయి కానీ ఊహిస్తే రాదు. జ్ఞానం మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, తనతో తను మాట్లాడుకుంటున్నాను అనుకుంటాడు. మీకు ఏదైనా టీచ్ చేస్తున్నాడు అనుకోండి, తనకి తానే బోధించుకుంటున్నాను అనుకుంటాడు. ఇంతకు ద్వైతానికి అవకాశం లేదు. అంటే జ్ఞానం ఎవరికి వస్తుందని చెప్తారంటే పెద్దలు ప్రపంచంలో ఉండాలి, ప్రపంచమైన స్థితిని పొందాలి. లోపల మీరు ప్రపంచం ఏ రూపంలో ఉంది, విద్యా ఏ రూపంలో ఉంది, మళ్ళీ ఇక్కడికి వస్తారు జాగ్రత్త చూడండి. మీరు ప్రపంచం ఏ రూపంలో ఉంది, మీ లోపల ఉన్న ప్రపంచం ఏ రూపంలో ఉంది, విద్యాని ఏ రూపంలో ఉంది, ఆ విద్యాన్ని తొలగించేవాళ్ళకి ప్రపంచమైన స్థితిని వచ్చేస్తాం. భగవాన్ ఏమంటారంటే ఆ మూల తలంపు నుండి కాలం నేను నమ్మటానికి లేదు. వాళ్ళు నువ్వు మంచివాడుగా మంచివాడుగా ఉండొచ్చు, నేను చెడ్డవాడు అవ్వచ్చు. వాళ్ళు నువ్వు చెడ్డవాడుగా ఉండొచ్చు, నువ్వు మంచివాడు అవ్వచ్చు, అది ముఖ్యం కాదు. అలా మూల తలంపుని ఎంతవరకు నువ్వు తొలగించమంటున్నావని ఎందుకంటే మూల తలంపుని విడిచిపెట్టి మనస్సు ఉండదు. మూల తలంపుని విడిచిపెట్టి మనస్సు ఉండదు అని చెప్పటం కంటే మూల తలంపు మనస్సు అని చెప్పటం ఇంకా బాగుంటుందేమో అన్నాడు భగవాన్. అంచేత మీరు మూల తలంపుని విడిచిపెట్టి ఆ మూల తలంపుని మీ సాధనలో ఇన్వాల్వ్ చేయకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని సాధనలు చేసినా పొట్ట మీద కొట్టిన దెబ్బలాగా ఉంటాయి. కానీ మీరు ప్రయత్నాలు పాము పాము తలకాయ నేను దెబ్బ పడకపోతే ఏం ప్రయోజనం, పాము చావదు. ఆ సాధన చేసినామంటే చేయకపోయినామంటే అంట అంటే కొంతమంది అంటారు ఇది మధ్య నాకు చెడ్డ బుద్ధి వస్తుందండి, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, రాకూడదు తప్పని తెలుస్తున్నాయి కానీ చెడ్డ బుద్ధి వస్తుందని చెప్తూ ఉంటారు. దానికి కారణం లోపల సైతం మనకి కడుపు నొప్పి వస్తున్నట్టు కనుపు రాకూడదని అనుకుంటాం కానీ కడుపు నొప్పి కారణం ఉన్నప్పుడు వచ్చేస్తుంది, రాకూడదనుకున్నా వచ్చేస్తుంది. అలాగే నీకు చెడ్డ తరింపులు రాకూడదని వచ్చేస్తే లోపల సైతం ఉన్నప్పుడు అంటే దాన్ని విడిచిపెట్టేసి నువ్వు సాధన చేయటంలో ఏమీ ప్రయోజనం లేదు. ఇది రమణ ఉదవాచ ఏ జన్మ కాదని నువ్వు పక్కనే దెబ్బలు పడతా అంటే సాధన పేరు చెప్పి పావును అలా వదిలేస్తే ఆ పావుని పునర్జన్మల కారణమైనప్పుడు ఏంటి నువ్వు చేసేది ఏమి లేదు. దాన్ని అలా పెట్టుకుని మంచి కర్మ చేస్తానికి నీకు పుణ్యం వస్తుంది, నువ్వు పుణ్యం వస్తే అందులో అనుమానం లేదు. పుణ్యం వస్తే సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది, మూలకలం పరాగం ఉంటుంది. ఆ మూలకలం ఇంకో ప్రమాదం, దానికి ఏ దేశం వస్తే ఆ దేశమే నేను అంటున్నది. ఆ మూలకలం ఎక్కడైతే నశించిందో అక్కడ మీద వాణి స్థితి వస్తుంది. ఆ మూల తలంపు మూలం తెలిసినప్పుడు గౌతమ బుద్ధుడు ఏమైనా ఆరు సంవత్సరాలు తపస్సు చేశాడు గౌతమ బుద్ధుడు. ఆ మూల తలంపు మూలం తెలిసే ఎంటనే ఏమైనా దొరికాడు దొంగ ఈనాటికి అంటాడు బుద్ధుడు. కొన్ని సంవత్సరాలు సాధన చేస్తే దొరికాడు దొంగ ఈనాటికి అంటే ఇప్పుడు కదా నాకు మూల తలంపు నశించిందని. ఒకసారి చేప పైకి వస్తుంది మనం ముందు చూసేందుకు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాను, మళ్ళీ బయట ఈతలు పడతాం, చేపలు కూడా ఈతలు పడతా ఉంటాయి. కానీ ఈ పనులన్నీ చేప ఎక్కడ చేస్తాండి, ఇంట్లో చేస్తాం. జ్ఞాని కూడా ఏ పని చేసిన బ్రహ్మం, వాడికంతా బ్రహ్మం. ఏంటంటే నేను చేస్తున్నానని తలంపు అక్కడ లేదు, ఆయన దేహాభిమానం లేదప్పుడు నేను చేస్తున్నానని తలంపు లేదు కాబట్టి జ్ఞానికి ఏ పని చేసిన దుఃఖం లేదు. నేను చేస్తున్నానని తలంపు ఉన్నప్పుడు వాడికి వాడికి మంచిది మంచి చెడుకు చెడు, ఆ తలంపు లేనప్పుడు అంత బ్రహ్మంగా వాడికి. అదే నువ్వు అదే అర్జునుడితో కృష్ణుడు చెబుతాడు, అది మనకు అందరి విషయం, అది అది అనుభవంలోకి వస్తుంది కానీ తెలియదు. కృష్ణుడు అర్జునుడు చెబుతాడు నువ్వు బ్రాహ్మణ స్థితిని పొంది మూడు లోకాలని నాశనం చేస్తే నీకు పాపం అంటుంది అన్నాడు. పాపం ఎవరికి వస్తుంది, దేహాభిమానం ఉన్నవాడికి, దేహమైననే తలంపు ఉన్నవాడికి. ఆ తలంపును దాటిన తర్వాత మూడు లోకాలను నాశనం చేసినా నువ్వు కాల్చి భూమి చేసినా నీకు పాపం అంటదు. చేసేది అది చేసేది మనకు మళ్ళీ ద్వేషంతో తడతోటి చేసినట్టుండడు. ఆ చేసే పని కూడా బ్రహ్మములోనే, యుద్ధం చేసిన బ్రహ్మములోనే, కూర్చున్న బ్రహ్మములోనే, నడిచిన బ్రహ్మములోనే, మౌనంగా ఉన్న బ్రహ్మములోనే, మాట్లాడిన బ్రహ్మములోనే, ఇవన్నీ బ్రహ్మములోనే. జ్ఞాని మౌనంలో ఉన్నా మాట్లాడినా, మౌనంలో ఉన్నా మాట్లాడకపోయినా, ఎలా ఉన్నా మాట్లాడినా కదిలినా కదలకపోయినా పని చేసినా చేయకపోయినా ఆయన చేష్టలన్నీ ఒక బ్రహ్మలోనే ఉన్నాయి, చేప నీటిలో ఉన్నట్టు. జ్ఞాని చేష్టలన్నీ ఎక్కడ ఉంటాయి, బ్రహ్మలోనే ఉన్నాయి. ఆ పరమ సత్యం కంటే అక్కడికి ఇంకేమీ తెలియదు. బ్రహ్మము తప్పించి బ్రహ్మము కన్యంగా ఏదో ఉందని తెలియదు. అసలు బ్రహ్మము కన్యం ఏది కనపడదు, కనపడదు కాబట్టి ఆయనకి దుఃఖం కూడా లేదు. ఆ ఆచార్యుల వారు ఉదాహరణ చెప్పారు, తాడు మనకు ఒకసారి పాముకిని కనిపిస్తుంది. మన ఇంట్లో మనం పరాగం ఉంటే మనం చీకటిగా ఉంటే తాడు ఎలా కనిపిస్తుంది, మనకి పాముకిని కనిపిస్తుంది. అది మనకు అప్పుడు భయం పడుతుంది, ఆ పాముని చూడగానే అనిపిస్తుంది భయం పడుతుంది. అది తాడా పాము, తాడే. మనకి ఎలా కనిపిస్తుంది, మనకి కనిపించిన దాన్ని బట్టి మనకి భయం పడుతుంది. కానీ మనం తావు అనుకున్నప్పుడు ఎవరు, తాడే. తాడనుకున్నప్పుడు ఎవరు, తాడే. కానీ తాడనుకు తాడు తాడుగా గుర్తించినప్పుడు నీకు భయం లేదు, తాను పాముగా చూసినప్పుడు నీకు భయం ఇస్తుంది. అదే బ్రహ్మమును బ్రహ్మముగా చూసినప్పుడు నీకు భయం లేదు, బ్రహ్మమును లోకంగా చూసినప్పుడు మటుకి నీకు బంధింపబడతాను. అదే బంధం, లాజిక్ చూడండి. బంధం అంటే ఏం లేదు, బంధం అంటే నీకు తాడుగా తాడుగా చూసినప్పుడు నీకు భయం లేదు, తాడిన పాముగా నీకు కనిపిస్తున్నప్పుడు భయం. అలాగే బ్రహ్మము బ్రహ్మముగా నీకు ఎక్కడైనా భయం లేదు, బ్రహ్మము లేదు లోకంగా కనిపించినప్పుడు మటుకి నీకు పునర్జన్మ వస్తుంది, దుఃఖం వస్తుంది, బంధం వెంటాడుతుంది, విషాదం వెంటాడుతుంది. ఒక వస్తువు ఇంకో వస్తువుగా కనిపించడానికి కారణం ఈ భ్రాంతి, ఒక వస్తువు ఇంకో వస్తువుగా కనిపించడానికి కారణం భ్రాంతి. ఆ భ్రాంతిని తొలగించుకోవడానికి మీ సాధన యొక్క ప్రయోజనం జ్ఞాని సమానంగా ఉంటాడు. స్నేహమైంది, దయ్యలేదు, సంతోషం లేదు, జ్ఞాని నేర్చుకోడు, వాడికి సహజంగానే ఉంటాడు. జ్ఞాని నేర్చుకోవడం, జ్ఞాని నేర్చుకుంటే వచ్చేయగలరు. జ్ఞాని మంచి స్నేహం, రెండు దయ, రెండు మూడు సంతోషం. జ్ఞాని నేర్చుకోవడం వల్ల వచ్చినవి కాదు, జ్ఞానికి సహజంగా ఉంటాయి. అయితే జ్ఞానికి సహజంగా ఉంటాయి కానీ మనకి సహజంగా లేకపోతే మనం నేర్చుకుంటే కొంతకాలకి మనకు కూడా సహజమవుతాయి. అది ఇక్కడ మీరు పట్టుకోవాల్సింది. జ్ఞానికి సహజంగా ఉంటాయి, అయితే మనకి సహజంగా లేదు. మనం ప్రాక్టీస్ చేస్తే ఈ జన్మలో కాకుండా రాబోయే జన్మలకి సహజమైపోతాయి, న్యాచురల్ అయిపోతాయి, సహజమైపోతాయి. అవి జ్ఞానికి సహజంగా ఉంటాయి. దయ్యమని ప్రత్యేకంగా కొని బజార్లో తిరిగి పని తెచ్చుకోవట్లేదు. అంటే ముప్పుకి ఏది ఎంత సహజంగా ఉంటుందో జ్ఞానికి దయ కూడా అంత సహజంగా ఉంటుంది. కానీ ఇతరుల మీద ఎవరికి ఇతరుల మీద జ్ఞాని ఎప్పుడైనా పాపం చేసుకున్నా పాపం తెచ్చుకున్నా అది కూడా ఆయన దయ్యే, అది కూడా ఆయన అనుగ్రహమే అని గ్రహించిన వాళ్ళు, గుర్తించిన వాళ్ళు అదృష్టవంతులు. జ్ఞాని కూడా ఒకసారి కఠినంగా మాట్లాడచ్చు, అది కూడా కఠినత్వం కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అసూయ నుంచి రావటం లేదు, ద్వేషం నుంచి రావటం లేదు, పగల నుంచి రావటం లేదు, అది కూడా దయ్యంలో వస్తుంది. దయ్యంలో దయ్య ఎలా పాపంగా మారుతుంది అది ఆ విషయం గుర్తించగలిగిన వాళ్ళు మటుకు ధన్యులు. వాళ్ళు అటువంటి ధన్యులు అంటే జ్ఞాని యొక్క పాపం కూడా జ్ఞాని దయ్యంలోంచి వచ్చింది కానీ పగల నుంచి వచ్చింది కాదు అని గుర్తించిన వాళ్ళు ధన్యులు. స్నేహం దయ సంతోషం అంటే జ్ఞానికి సహజమవుతాయి. మంచివారి పట్ల ఆప్యాయత ఉంటుంది, మంచివారి పట్ల ఆప్యాయత ఉంటుంది, ఉదయానికి సంబంధించిన అనుభవం ఉంటుంది. మంచితనం కూడా అంత కష్టం, డబ్బు సంపాదించడం కంటే కష్టం మంచితనం సంపాదించడం, చదువు నేర్చుకోవడం కంటే కష్టం మంచితనం సంపాదించడం. మంచితనం అనేది మీరు అంత తీరిక అనుకోవద్దు. అంటే ఇప్పుడు సర్వసాధారణంగా లోకంలో ఏమనుకుంటారంటే మంచివాళ్ళందరూ అమాయకులు అనుకుంటారు. అమాయకత్వం మంచితనం కాదు, అమాయకత్వం వేరు మంచితనం వేరు. అమాయకులందరూ మంచివాళ్ళు అనుకోకండి. తెలుగు తక్కువ తెలుగు తక్కువతనం వేరు, మంచితనం వేరు. మంచితనం సెపరేట్. అది ఇప్పుడు లోకంలో ఎవరుకుంటున్నారంటే అమాయకులు ఉండని మంచి వాళ్ళు అనుకుంటున్నారు. కొంతమంది ఇంకా కష్టంలో ఉంటారు, అందరికీ ఏదో మనం మంచి వాళ్ళని తీర్చుకోవాలనుకుంటారు, కొంత నాలుగు కష్టంలో. అంటే లోకాన్ని ఏదో ఇద్దరిందో అనుకోకు, లోకంలో ఉండి నువ్వు బాగుపడే విధానం చూసి బయటకు వెళ్ళిపో. ఎవరే సేవ చేస్తే సేవ చేయి, ఉద్ధరించడానికి నీ నీ లోకం నీది కాదు, నాది కాదు, జరిగింది. దుష్ట మనసు వాళ్ళ పట్ల వినోదం ఉండదు, కానీ వాళ్ళ పట్ల క్షమగుణం ఉంటుంది. వాళ్ళ పట్ల ఏమిటండి, ఆ క్షమగుణం ఉంటుంది. అంటే వాళ్ళ బిహేవియర్ పట్ల, వాళ్ళ ప్రవర్తన పట్ల ఓర్పు కలిగి ఉంటాడు. వాళ్ళ ప్రవర్తన పట్ల వాళ్ళు ఓర్పు కలిగి ఉంటాడు, దుష్టి యొక్క ప్రవర్తన పట్ల ఓర్పు కలిగి ఉంటాడు. ఇవన్నీ జ్ఞానికి సహజ లక్షణాలు, ఇవన్నీ నేర్చుకుంటే అభ్యాసం, ఇవన్నీ సహజం. అయితే మనకు సహజం కాదు, మనం కొంతకాలం నేర్చుకోగా కొన్ని నేర్చుకోగా కొన్ని జన్మలకు అవి సహజం అవుతాయి. జ్ఞానికి సహజమని మనం ఎదురైకూడదు. మొట్టమొదటి మనం ప్రాక్టీస్ చేయాలి, చేయగా చేయడం అవుతుంది, అది సహజం అవుతుంది. మొట్టమొదటి అభ్యాసం చేయాలి, అభ్యాసం చేయగా చేయగా అవుతుంది. అంటే ఇది జ్ఞాపకం పెట్టుకోండి, మన అభ్యాసం చేయగా, అభ్యాసం చేయగా, అభ్యాసం చేయగా అభ్యాసం మన స్వభావం అయిపోతుంది. అభ్యాసం చేయగా చేయబోతుంది మన స్వభావం. అందులోంచి వస్తుంది జ్ఞాన సౌభాగ్యం పట్ల ఉబ్బుకి ఉబ్బుకి జ్ఞానం సంపాదించాలంటే అపేక్ష మనలోంచి వస్తుంది. అపేక్ష ఎంత దూరం తెలుస్తుంది అంటే బ్రాహ్మస్థితి పోయే వరకు, ఆ బ్రహ్మజ్ఞానం మనకు కలిగే వరకు అపేక్ష విడిచిపెట్టదు. మనం ఆ తెలుసుకోవాలనే కాంక్ష ఉన్నప్పుడు భగవంతు ఇది జన్మలైన మరో జన్మలైన వాడికి తెలియబడతాడు. ఆ జిజ్ఞాస మనకు రావాలి. జిజ్ఞాస లేకుండా జ్ఞానం రాదు, ముముక్షత్వం లేకుండా మోక్షం రాదు. ఆ జిజ్ఞాస, ఆ జ్ఞాన సముపార్జన పట్ల అది మనం వినాలి, అది మననం చేయాలి, శ్రద్ధగా చదవాలి. అంటే మనం పూజ జపం చేస్తాం అనుకోండి, జపం చేసినా ధ్యానం చేసినా ఏది చేసినా మూలతలంపు, మూలతలంపు ఎలా వ్యవహరిస్తుందో మనం చూసుకోవాలి. అది మర్చిపోద్దు అంటారు. జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, విచారణ చెయ్యి, శరణాగతి చెయ్యి, నీ పద్ధతిలో నువ్వు సత్కర్మ చెయ్యి, పుణ్యకర్మలు చెయ్యి, ఎన్ని చేసినా మూలతలంపును చూసుకుంటా ఉండు. నేను ధ్యానం 4 గంటలు చేస్తున్నాను, 5 గంటలు చేస్తున్నాను, ఈ లెక్కల దగ్గర ఆగిపోద్దు. నువ్వు చేసే ధ్యానం మూలతలంపు, నువ్వు చేసే ధ్యానం మూలతలంపు మీద గురి ఉందా లేదా? నువ్వు చేసే ధ్యానం వల్ల మూలతలంపు పరచబడతాందా లేదా? నువ్వు చేసే పూజ వల్ల మూలతలంపు పరచబడతాందా లేదా? అది చూసుకో. అది వదిలేస్తే నువ్వు ఎన్ని చూసినా ఒకటి లేదు సున్నలు, ఒకటి లేదు సున్నలకు విలువ ఉండదు. మూలతలంపు విడిచిపెట్టేసి నువ్వు చేసిన సాధనలో కూడా ప్రయోజనం లేదు. అంటే ఇలా చెప్పకూడదనుకుంటే చైతన్య అనవసరం చెప్పటాలేదనుకుంటే మనం రహస్యంగా చెప్పవచ్చు మాట్లాడే చైతన్య అనవసరం. ఆయన అంటారో లేదని పాపం ఆయన మీద గెలిచిపోయింది. మీరందరూ ముందు వచ్చారు, ఇప్పుడు ఎవరైనా అడుగుతారనుకోండి ఇంటికి వచ్చారు, ముందు ఇంటికి వచ్చారు మాట్లాడుతుందంటే ఎలా ఉంటుందో మాట్లాడితే ఎవరో వచ్చాను ముందు ఎందుకు వచ్చాను మాట చెందంటే మాటకి ఎలా ఉంటుంది అలా మూలతలంపు మూలతలంపులో నువ్వు గురి పెట్టకపోతే నీ సాధన కూడా అటువంటివి ఎందుకు చేస్తున్నావు నీకే తెలియదు జ్ఞానికి కూడా దేశానికి ప్రారంభం అంటారు అది మర్చిపోకుండా ప్రారంభం నీకు పెట్టబడిన బాగా లాంటిది మనిషికి ప్రారంభం ఉంటుంది రామకృష్ణుడికి అలా ప్రారంభం లేకుండా శరీరం రాదు అసలు ప్రారంభం లేకపోతే శరీరం వచ్చింది ప్రారంభం అంటే రమణమయ శరీరానికి ప్రారంభం ఉంది రామకృష్ణ శరీరానికి ప్రారంభం ఉంది ప్రారంభం లేకపోతే అసలు శరీరం రాదు అయితే ప్రారంభం విడిచి పెట్టబడిన బాణం లాంటిది నీ దగ్గర బాణం ఉందనుకోండి అది విడిచిపెట్టాలనుకోండి మానే ఇష్టం బాణం విడిచిపెట్టేదానికి ఇంకా నీ ఏం చేసాడు నీ చేతిలో లేదు అది ఎవరికి తగలాలి తగిలేస్తుంది అటువంటి చెప్పిన ప్రారంభం అంటే జ్ఞాని ఆయనకు ఆగమయం చేయలేదు సంచితమే చేయలేదు ఆ ప్రారంభం మట్టి వాడు అనుభవించవలసింది రామకృష్ణపరమేశ్వరుడు క్యాన్సర్ బాధ అనుభవించాడు కదా అలా రమణ మహర్షి క్యాన్సర్ బాధ అనుభవించాడు కదా కృష్ణుడు ఎవడో బాణంతో కొడుతూ చచ్చిపోయాడు కదా ఎవడో పెట్టాడు నేను అనేక యుద్ధాలు వేలాది యుద్ధాలు చేసినటువంటి పరమాత్మ కృష్ణుడు స్వయంగా భగవంతుడు అనుకుంటే తెలియదు కాదు స్వయంగా భగవంతుడు ఎవడో పోయేవాడు పక్షనికుడు ఆయన ఒకసారి ఎలా పడుకుని ఈ బొట్టని అలా ఊపుతున్నాడు మామూలుగా పడుకుని ఈ బొట్టం మీద ఊపుతున్నాడు కాలు ఎలా ఊపుతున్నాడు ఆ దూరాన్ని తీసి పోయేవాడు ఎవరుకున్నాడు పక్షి అనుకున్నాడు ఆ సైద్ధం బాణం అక్కడ గురి చేసి కొడితే అక్కడ కాలు వచ్చి చదివింది ఆ బాణం దెబ్బతో కృష్ణుడు శరీరం విడిచిపెట్టాడు అది బాణం దెబ్బతో కృష్ణుడు శరీరం విడిచిపెట్టాడు అంటే ఎన్నో వేలాది యుద్ధాలు చేసినటువంటి పరమాత్మ ఆ దేహ ప్రారంభం ఎలా ఉందంటే బోయి వాడి చేతిలో చనిపోయాడు మనం అందరం వచ్చిన దెబ్బతో చచ్చిపోయాడు అక్కడ మరి ఏం దాక్ష్యం ఆ దేహ ప్రారంభం కృష్ణుడు యొక్క దేహ ప్రారంభం అలాగే రమణ మహర్షి మరి చేతికి క్యాన్సర్ వచ్చింది అది దేహ ప్రారంభం అంటే మన పూర్వం మన పండితులు ఏం చెప్తారంటే జ్ఞాని కూడా ప్రారంభం అనుగించవలసిందే వాడి సంచితి ఏం చేయదు ఆగా ఏం చేయదు మన పూర్వీకులు చెప్పారు భగవాన్ ఏమన్నారంటే ప్రారంభం కూడా జ్ఞానం ఏం చేయదు అన్నారు ఆ పుస్తకం ఎలా చెప్పింది ఈ పుస్తకం ఎలా చెప్పిందని భగవాన్ అలా కంగారు పడ్డాడు తన అనుభవం తీసి చెప్పటం అంటే ఇప్పుడు ఇది గుమ్మడి కాదండి ఇది గుమ్మడి కాదని మీరు అందరూ తెలిసి చెబుతారనుకోండి ఇది కాదు నేను కంగారు పడతానా కంగారు పడండి ఇది గుమ్మడి నాకు తెలుస్తాను కదా మీరు కాదేమో గుమ్మడి కాదు గుమ్మడి కాదు మీరు అందరూ తెలిసి చెబుతారనుకోండి నాకు కంగారు వస్తుంది నాకు కంగారు రాదు ఏం చెప్పి గుమ్మడి నాకు తెలుసు అదే ప్రారంభం కూడా జ్ఞాని అనుభవించడం సంగతానికి నిశ్చయం వాళ్ళు తెలుసు కాబట్టి ఆ పుస్తకం ఇలా చెప్పారు ఈ పుస్తకం ఇలా చెప్పారని కంగారు పడ్డాను అనుభవాన్ని తీసి పంచిపెట్టాం ఎవరైనా భగవాన్ ఎవరిని ఖండించరు కానీ ఎవరైనా అనవసరం మాటలు మాట్లాడుతుంటే భగవాన్ ఏమంటారంటే అది జ్ఞానమా నువ్వు మాట్లాడే మాట జ్ఞానమా నువ్వు పొరపాటుగా మాట్లాడుతున్నావు అలా అంటారని చెప్పి పద్ధతి ఎలా ఉంటుంటే అది జ్ఞానమా అది జ్ఞానానికి సంబంధించిన మాట అది జ్ఞానమా నువ్వు పొరపాటుగా మాట్లాడుతున్నావు ఎలా అంటారు అది జ్ఞానమా నువ్వు చెప్పే మాట జ్ఞానమా అంటే అజ్ఞానంతో మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే మాట్లాడి అజ్ఞానం కేంద్రంగా పెట్టుకుని మాట్లాడుతున్నావు చెప్పకుండా నువ్వు చెప్పి క్వాలిటీగా చెప్పి నెగిటివ్గా చెప్పడం క్వాలిటీగా చెప్తారు అది జ్ఞానమా భగవాన్ చెప్తారు దశరథికి ముగ్గురు భార్యలు ముగ్గురు దశరథి పోయినప్పుడు ముగ్గురికి వైద్యం వస్తుందా ఇద్దరికి వచ్చి ఒకరికి రాజిపోతుందా అన్నాడు ఈ రమణ మహర్షి గారు చెప్పారు కదా దశరథికి ముగ్గురు భార్యలు దశరథి చనిపోయాడు కూడా ముగ్గురికి వైద్యం వస్తుందా లేకపోతే ఇద్దరికి వచ్చి ఒకరికి రాజిపోతుందా అన్నాడు అలా కట్టు అక్కడ కట్టపోయినప్పుడు దేహాభిమానం పోయినప్పుడు దేహబుద్ధి లేనప్పుడు దేహబుద్ధి పోయినప్పుడు ఆ మూల తలంపు పోయినప్పుడు దేహంతో తాగాక్షన్ పొంది నేను పోయినప్పుడు సంచితులు ఆగామితో పాటు ప్రారంభం కూడా పోవలసిందే అయితే నీ చేతిని గట్టు మాట అయితే మరి మీకు క్యాన్సర్ వచ్చింది కదా మీరు బాధపడుతున్నారు కదా శరీరం మీరు బాధపడతారు కదా శరీరం సృష్టించిపోతుంది కదా భగవాన్ అడిగారు అది భగవాన్ ఏమన్నారంటే జ్ఞానిని చూచేవాళ్ళు అనుకుంటారు జ్ఞాని ప్రారంభం అనిపిస్తున్నాడని జ్ఞానిని చూచేవాళ్ళు ప్రారంభం జ్ఞాని ప్రారంభం ఇస్తున్నాడని అనుకుంటారు కానీ వాడు ఏమి అనుకోడు అక్కడ అనుకున్నవాడు అక్కడ అనుకునేవాడు అక్కడ లేదు చూచేవాళ్ళు అనుకుంటారు జ్ఞాని కూడా ప్రారంభం అనిపిస్తున్నాడని కానీ వాడు నేను ప్రారంభం అనిపిస్తున్నానని అనుకోడు ఇంచడం నేనే తరం దేహము నేనే తరం క్యాన్సర్ ఎవరికి దేహానికి క్యాన్సర్ ఎవరికి దేహానికి దేహము నేనే తడంపు లేని వాడికి అది నేను అనిపిస్తున్న ప్రారంభమే నాడు ప్రారంభం కాదు జ్ఞాని ప్రారంభం అనిపిస్తున్నాడు నువ్వు చూసేవాడికే కానీ జ్ఞానికి ఏమీ లేదు జ్ఞానికి అది ప్రారంభం లేదు దేహాభిమానం పోయినప్పుడు దేహాభిమానం దేహబుద్ధి పోయితే పోయింది ప్రారంభం కూడా పోయినట్టు కానీ చూచేవాళ్ళు అనుకుంటారు వాడికి ఏం లేదు అక్కడ అనుకున్నాడు. అనుకున్నాడు వేరే నాకు దేశం ఉంది, ఆ దేశానికి నీ చేతులు ఉన్నాయి, అందులో చేతి మీద కూర్పు ఉంది, ఆ కూర్పు చేసి నేను బాధపడుతున్నాను అని ఆ లోపలేమో అడుగు చూసేవాళ్ళు అనుకుంటారు. వాడి మటుకి వాడి అంటే దేశంతో దేశము నేను అని బుద్ధి అనేది కాబట్టి అంటే చాలా గ్రంథాలు ఏం చెప్పారంటే జ్ఞానం కూడా ప్రారంభం అనుభవించవలసిందే. అది విడిచిపెట్టబడిన బాణం లాంటిది, విడిచిపెట్టబడిన బాణం వెనక్కి ఎలా వస్తుంది అంటే భగవాన్ ఏం చెప్పారంటే అది జ్ఞానం యొక్క ప్రారంభం ఏం లేదు, సంచితం లేదు, ఆగామం లేదు, ఇక ప్రారంభం కూడా లేదు అని ఉదాహరణ చెప్పారు. దశరథుడికి ఇద్దరు భార్యలు ఉంటే ఇద్దరు భార్యలకు వైద్యం ఇచ్చి ఒక భార్య వైద్యం లేకుండా ఉంటుందా? సంచితమో ఆగామం తిరిగి ప్రారంభం ఉంటుందా? అది కూడా లేదు. ఎందుకంటే ప్రారంభం చూచేవాడికి అనిపిస్తున్నా అని అనుకునేవాడు ఎవరండి? భగవాన్ మాకు ఎలా అంటే వారు ఎలా చేస్తాం, వారు అలా చేస్తాం, ఎవరైనా భగవాన్ చేసి వారు అలా చేయలేదని ఇవ్వాలి, ఆ చేసేదంటే మేము చేయలేదంట. వారు చాలా మంచిగా ఉంటే బాగుందని ఎవరు చెప్తారు, కానీ వారు మంచిగా ఉంటారని జీవితాలని ఉండొచ్చుండే మంచిగా ఒకసారి భాగవతం చదువుతున్నారు భగవాన్ దగ్గర కూర్చొని. ఆ భగవాన్ దగ్గర ఎవరికింది ఇది పాజిటివ్, అది నెగిటివ్ కనపడే కనపడదని భగవాన్ దగ్గర మనం నేర్చుకుని ఎవరికింది ఇది పాజిటివ్, అది నెగిటివ్ అనేది ఆయన లేదు. ఒకసారి భాగవతం చదువుతున్నారు భగవాన్ దగ్గర ఎవరు కూర్చొని చదువుతుంటే పక్కన ఒక కండితుడు ఉన్నాడు. ఉన్నాడు ఎవరు భాగవతం ఆయన చదువుతున్నాడు, చదవటం బాగానే చదువుతున్నాయండి, ఆ చదివేటప్పుడు దాని అర్థం ఆ శబ్దానికి అర్థం ఏంటని తెలియటం లేదన్నాడు. భాగవతం బాగానే చదువుతున్నాడు, చదవటం వినసుంటుగానే ఉంది, కానీ ఆ చదివేటప్పుడు శబ్దానికి అర్థం ఆయనకు తెలియటం లేదన్నాడు పక్కవాడు. ఏమయ్యా ఆయన చదవటమే పని చేస్తున్నాడు కదా, ఆయనకు అర్థం అవుతుంది నీటింటికి బాగా అర్థం చేసుకుని పని నేను చెయ్యన్నాడు. జ్ఞాని భోజనం చేసిన కూర్చున్నా నుంచుని అన్ని ఇతరులకు వస్తుంది. ఆయన సొంత సంకల్పం అంటే ఏంటి? ఒక దేహాన్ని అలా నిలబడమే అది ఇతరులకు వస్తుంది. అయితే ఎవరింట్లోనే ఎవరైనా చనిపోతే వాడికి దుఃఖం వస్తే ఈయనకి దుఃఖం వస్తుంది. ఎవరి ఇంట్లోనే ఏదైనా మంచి జరిగితే వాడు సంతోషం ఉంటే వీరికి సంతోషం వస్తుంది. అంటే తనకు సొంత సంతోషం అంటే ఏం లేదు, తనకు సొంత దుఃఖం అంటే ఏం లేదు. అంటే లోకంతో సమాప్యం మీకు ఏదైనా కడుపు నొప్పి వస్తే ఆయన కూడా కడుపు నొప్పి వచ్చినట్టుంది. అంటే సాదాప్యం మానవ జాతి తోటి సృష్టితోటి సాదాప్యం. ఎవరైనా కాళ్ళు ఉంటే మనం అనుకుంటానే మన భార్య వేసుకుంటాం, మన బుద్ధి ఎట్లుంది? మనకు అనిపిస్తుంది మన కాళ్ళు రీతిని అనిపిస్తుంది. అంటే సృష్టి మానవ జాతి తోటి మనకు అనుకున్న సాదాప్యం మన అర్థం చేస్తాడు. అర్థం చేసినప్పుడు ఏం కనిపిస్తుంది మనకి? అర్థం నిజమే, కానీ అందులో మన ప్రతిబింబం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ప్రతిబింబం కనిపిస్తుంది. కానీ ఏం నిజం కాదని మనకు తెలుస్తుంది, ఆ ప్రతిబింబం నిజం కాదు, కానీ అర్థం మటుకి నిజమే. అలాగే భ్రమం నిజమే, అందులో ఎన్ని ప్రతిబింబాలు అంటే మనం చూసినా మనకి షాడోస్ కింద చూస్తాడు జ్ఞాని. మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటూ ఉంటాం, కానీ మనం జ్ఞానం ఎలా ఉండడు. ఈశ్వరుడు చేసే పని ఎట్టుగా ఉంటాడు, ఆయనకు సొంత సంకల్పం అంటూ ఉండదు. ఈశ్వరుడు సంకల్పం ఆయన సంకల్పమే, ఈశ్వరుడు ఇష్టమే ఆయన ఇష్టం. ఈశ్వరుడు చేతిలో పనిమెట్టుకుని ఉంటాడు, ఈశ్వరుడు చేతిలో పనిమెట్టుకుని ఆయన ఎలా ఆడమంటారు అలా ఆడతాడు, ఎలా పాడమంటారు అలా పాడతాడు. ఈశ్వరుడు చేతిలో ఒక పనిముట్టి మాత్రమే, ఆయనకు సొంత సంకల్పం అంటూ ఉండదు. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, మన సంకల్పాలు నెరవేరకపోయినా ఈశ్వర సంకల్పం నెరవేరుతుంది. ఎందుకు చెప్పండి? మన అసత్య సంకల్పాలు ఈశ్వరుడి సత్య సంకల్పం. ఒక్కోసారి మనం అనుకునే నెరవేరుతుంది, అది మనం అనుకోవటం వల్ల నెరవేరదు, మనం అనుకునేది ఈశ్వరుడు అనుకునే అనుకైంది కావచ్చు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఒకసారి మనం అనుకున్న పనులు జరుగుతాయి, అది మనం తెలియచేట వల్ల జరగడం కాదు, మనం అనుకున్న ఈశ్వరుడు కూడా అనుకున్నాడు కాబట్టి అప్పుడు కూడా నెరవేరే ఈశ్వర సంకల్పమే. ఒకసారి మనం ఒకటి అనుకుంటే ఈశ్వరుడు ఒకటి అనుకుంటాడు, అప్పుడు కూడా జరిగేది ఈశ్వర సంకల్పమే, అప్పుడు కూడా జరిగేది నీ సంకల్పం కాదు. జ్ఞానికి తెలుసు ఆయన సంకల్పం ఉంటే సత్య సంకల్పం ఎవరిది? ఈశ్వరుడు. ఆయన చేతిలో పని ముట్టుకుండా ఉంటాడు, కానీ ఎలా జరగాలి అది ఎలా జరగాలి నేను అనుకునే అసలు ఆ మించా నేను అక్కడ లేదు. అందుకే భగవాన్ ఏం చెబుతున్నారంటే మీ ఇష్టం వచ్చిన గురువుని మీరు ఎన్నుకోండి, మీ ఇష్టం వచ్చిన మతాన్ని మీకు నచ్చిన మతాన్ని మీరు ఫాలో అవ్వండి, మీకు ఇష్టం వచ్చిన వృత్తి ఏదో మీరు చేసుకోండి, ఎంత విశాలమైన హృదయాన్ని చూడండి. మీరందరూ నా చుట్టూ కూర్చొని నాకు జైలు పడుతున్నాను చెబుతున్నారు. ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా మీరు ఏ వృత్తి చేసుకున్నా మీ గమ్యం ఒకటి మర్చిపోవద్దు. మీలో కూడా తారతమ్యాలు ఉండొచ్చు, ఒకరికి డబ్బు ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి డబ్బు తక్కువ ఉండొచ్చు, ఒకరికి చదువు ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి చదువు తక్కువ ఉండొచ్చు. మీలో కూడా అందరూ ఒక రకంగా ఉండే అన్ని సంవత్సరాలు ఒక రకంగా నలుగురు అపచయం ఉంటే నలుగురు రకాలుగా ఉంటాయి. ఎక్కడైతే లోకమంతా పోల్చుకోవడానికి నలుగురు రకచర్యలు ఉంటే నలుగురు నాలుగు కుటుంబాలు నాలుగు రకాలుగా ఉంటాయి. ఎక్కడో లోకం దాటించుకు అలాగే మీలో కూడా ఆర్థికంగా తేడాలు ఉండొచ్చు, లేదా చదువుకోవడంలో తేడాలు ఉండొచ్చు, మీరు కూడా ఇచ్చి తగ్గులు ఉండొచ్చు. మామూలు భాష ఎందుకు చెప్తున్నాను, భాష ఈ ఈ ఈ విషయాలంతా ముఖ్యమైన కాదు, ఈ విషయాలంతా ప్రాముఖ్యమైన కాదు. ఈ ఏమిటి పై పైన గొడవలేదు, కానీ మీ పరిస్థితి ఎలా ఉన్నా, మీకు అనుకూల పరిస్థితులు ఉన్నా ప్రతికూల పరిస్థితులు ఉన్నా, మీకు డబ్బు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, పాండిత్యం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, మీరు ఏ కులమైనా ఏ మతమైనా మీ గురి ఎవరైనా ఆ విషయాలు మీరు గుర్తించండి. గురువు ఎవరైనా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఒకటే ఉద్దేశం, ఆ జ్ఞానాన్ని ఎలా వదిలించుకోవాలి అది ఒకటే. ఇక్కడ గొడవ 90 గొడవలు ఉండొచ్చు, నేను అర్థమైన విషయం. మీరు స్త్రీగా ఉండొచ్చు, పురుషుడిగా ఉండొచ్చు, బ్రాహ్మణ్స్గా ఉండొచ్చు, రాజులుగా ఉండొచ్చు, వైశ్యులుగా ఉండొచ్చు, క్రైస్తవులుగా ఉండొచ్చు, హిందువులుగా ఉండొచ్చు, మామజీలుగా ఉండొచ్చు. అది కాదు అయ్యా, మీరు గుమ్మూరులో ఉన్నారా లేకపోతే జూనూరులో ఉన్నారా అనేది ముఖ్యం కాదు, లేదా అరుణాచలంలో ఉన్నారా అది ముఖ్యం కాదు. అజ్ఞానం నుంచి, అవిద్యలోంచి, దేహాభిమానం నుంచి, ఆ దేహ బుద్ధిలోంచి, శవబుద్ధిలోంచి ఎంతవరకు మనం బయటపడుతున్నాము అది అయ్యా, అది చూసుకోండి. మీరు హాస్పిటల్లో చేరారనుకోండి, ఇక్కడ డాక్టర్లు బాగున్నారు, నర్సులు బాగున్నారు, గోడలు బాగున్నాయి, మన జబ్బు తగ్గకపోయినా పర్వాలేదని ఎవడైనా అనుకుంటాడా? అవి గోడ బాగుంటేంది బాగోపోతేంది మనకు జబ్బు తగ్గాలి హాస్పిటల్ నుంచి బయటపడాలి. గోడలు చాలా బాగున్నాయి, ఏసీ గది మనం జబ్బు తగ్గకపోయినా పర్లేదు ఏసీ గది ఉండిపోదామని ఎవడని అనుకుంటాడండి? ఈ లోకంలో ఏ పని నిమిత్తం వచ్చారో అది మర్చిపోకండి. అజ్ఞానం నుంచి, అవిద్య నుంచి మీరు సర్వ విధాలు అన్ని విధాలా ప్రయత్నం చేసి మీరు ఒక ఇతరులతో మాట్లాడితే అది కూడా మీ కేంద్రం ఏంటంటే ఏ పని చేసిన అజ్ఞానం నుంచి ఎంతవరకు విడుదల పొందుతున్నా, అవిద్య నుంచి ఎంతవరకు దీన్ని మీ ఇచ్చే మీ దైనందిన జీవితం మీ వ్యవహారం దాని మీద కేంద్రీకరించుకుంటారు. భగవాన్ అంటారు ఎంత బాగా చెప్తారంటే, నీకు శరీరం ఒక ఉంది కదా, మనస్సు ఒక ఉంది, దేవుడు మాట్లాడితే వదిలేదు. నీకు శరీరం తెలుస్తుంది, మనసు తెలుస్తుంది. నిజమైన సాధకుడు ఎప్పుడు అంటే ఈ రెండింటిని మ్యాక్సిమం ఉపయోగించుకోవడం. ఎందుకు ఉపయోగించుకోవాలి? అజ్ఞానం నుంచి బయటకు రావడానికి ఉపయోగించుకో. అజ్ఞానం నుంచి బయటకు రాకుండా నీ శరీరాన్ని మనసును ఉపయోగించుకోకుండా ఏదో సాధిస్తాం అనుకో, అక్కడ సాధించవచ్చు అని స్వప్న సమానం. భగవంతుడు ద్వితీయ అధ్యయనంలో చెప్తాడు, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం లేదు, లేని దాన్ని ఉండే ఉంది అనుకున్నప్పుడు లేని దానికి ఉండటం అంటే లేదు. ఇది నిశ్చయం, నీకు తెలుసున్నా, నీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఇది ఇది నిశ్చయం. అంటే దేహం ఇప్పుడు కూడా లేదంటారు మా వాళ్ళు. నీకు ఆ తలంపు వచ్చినప్పుడు నీకు దేహం వస్తాను, తలంపు లేనప్పుడు దేహం, దేహం గురించి నీకేం తెలియదు. నీకు తలంపు వచ్చినప్పుడు నీ తలంపు ఎంత లేదో దేహం కూడా అంత లేదు. గాడి దగ్గరలో మనకు తలంపు లేదు, దేహం కూడా లేదు. తలంపు వచ్చాడే దేహం వస్తుంది. అంటే నీ తలంపు ఎంత లేదు, నీ దేహం కూడా అంత లేదు, తలంపు ఎంత లేదు, నీ చావు కూడా అంతే లేదు, తలంపు ఎంత లేదు, పుట్టుకు కూడా అంతే లేదు, తలంపు ఎంత లేదు, సంసారం కూడా అంతే లేదు, తలంపు ఎంత లేదు, ద్వేషం కూడా అంతే లేదు, తలంపు ఎంత లేదు, వైరం కూడా అంతే లేదు. నేను కూడా తలంపు వస్తే స్నేహం వస్తుంది, తలంపు వస్తే వైరం వస్తుంది, తలంపు లేకుండా ఏది లేదు. ఈ తలంపులకు ఆదాయంలో ఒక తలంపు ఉంది, ఈ తలంపులకు ఆదాయంగా ఒక తలంపు ఉంది, అదే మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రథమ తలంపు, మూల తలంపు, సైతాను. అది నువ్వు పరిష్కరించుకోవాలి, అది నువ్వు పరిష్కారం చేసుకోవాలి. ఎవరు వచ్చి నీకు పరిష్కారం చేసి పెడతారని కనిపెట్టుకుండదు. దాన్ని వదిలించుకో, తొలగించుకో, దాన్ని వదిలించుకో, తొలగించుకో, దాన్ని వదిలించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే, ఆ సైతాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయకపోతే ఎవరు వస్తారు నీకోసం దాన్ని తొలగించుకోవడం కోసం? నీ మనస్సును నువ్వు బాగు చేసుకోవడానికి ప్రయత్నం, అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం మొదలుపెడితే ఈశ్వర అనుగ్రహం కూడా వస్తుంది. నువ్వు ప్రయత్నం చేయనప్పుడు ఈశ్వర అనుగ్రహం కూడా రాదు. నిన్ను వద్దని అజ్ఞానాన్ని తొలగించుకోవడం ఏం ప్రయత్నం చేయకుండా ఎవరు వచ్చి నీ అజ్ఞానాన్ని తొలగిస్తారని కనిపెట్టుకుని ఉండొద్దని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. నీకు నీకే చట్టం, నీకు నీకే విరోధి. నీ మనసు నీకు స్వాధీనంలో ఉంటే నీకు నీవే చుట్టం కలిగి ఉంటావు. నీ మనసు నీకు స్వాధీనం అయినప్పుడు నీకు నీవు విరోధి. ఒక నీ ఇంట్లో వాళ్ళందరూ నీకు శుభపెట్టాలి, నేను శుభపెట్టలే. నీ మనసు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అర్జున, నీ మనస్సును మర్చిపు చేసుకో, నీ మనస్సుతో విరోధం పెట్టుకోవద్దు, మనస్సును స్వాధీనం చేసుకో, మనసుని స్వాధీనం చేసుకో, మనస్సును చెప్పేటట్టు వినేటట్లు చేసుకో. అది చెప్పినట్టు వినటం కాదు, నువ్వు చెప్పినట్టు మనస్సుని వినేటట్టు చేసుకో. చేసుకునే మనస్సుని నిజమము సత్యాన్ని సత్యాన్వేషణకు ఉపయోగించు, సత్యాన్వేషణకి ఉపయోగించు. సత్యాన్ని తెలుసుకోవడానికి హృదయంలో ఉంటుంటే ఆ నిర్మలం నుంచి వస్తువుని తెలుసుకోవడానికి మనస్సు నాటించి మనం ఉపయోగించుకోండి. ఏదో మానవ జన్మ వచ్చింది, ఇప్పుడు రోజు అవకాశాలు రావు, రోజు అవకాశాలు రావు. అవకాశం విడిచిపెట్టుకోద్దు. తెలుగు తక్కువ వాళ్ళకి అవకాశాలు వస్తాయి, తెలియని వాళ్ళకి అవకాశాలు వస్తాయి. తెలుగు తక్కువ వాళ్ళు అవకాశాన్ని వదిలేస్తారు, తెలియని వాళ్ళ అవకాశాన్ని పట్టుకుని అభివృద్ధిలోకి వస్తారు. గాంధీ గారు అన్నారు, నువ్వు మేడపైకి వెళ్ళాలనుకో, మేడ మెట్లు చూస్తే కూర్చోక 8 మెట్లు ఉన్నాయి, 9 మెట్లు ఉన్నాయి, 10 మెట్లు ఉన్నాయి, 18 మెట్లు ఉన్నాయి. మేడ పైకి వెళ్ళాలనుకో, ఆ మేడ మీద మేడ మెట్లు చూస్తూ కూర్చుంటే పైకి వెళ్ళవు. నేను మరో ఒక మెట్టు పైకి పాకు, చూస్తే సర్టిఫికేట్ అలా కూర్చోకు. ఒక మెట్టు నెమ్మదిగా పాకు, అలా పాడితే నెమ్మదిగా పాటగా, ఒక నడవ లేకపోతే పాటగా పైన అప్స్టైర్ కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతావు. ఆ మెట్టు ఎక్కడుంటే కింద కూర్చుంటే పైకి వెళ్ళగలుగుతావు. చూస్తూ కూర్చుంటే నువ్వు పైకి వెళ్తావా? నడవాలి, నడవటం చేత కాకపోతే పాకాలి. చూస్తూ కూర్చుంటే వెళ్ళిపోతావు ఫస్ట్ ఫ్లోర్కి. ఒకవేళ నెమ్మదిగా నడిచాను నడవటం ప్రారంభించాలి. అదేవిధంగా నిమ్మది అసలు అవిద్యను అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం ప్రారంభించాలి. ఒక నెమ్మదిగా రావచ్చు, నువ్వు స్లోగా నేను చేయొచ్చు, కానీ తప్పటికప్పుడు అడుగు వెళ్ళకు. నిదానంగా చెయ్యి, నిదానంగా వెళ్ళు, స్థిరంగా వెళ్ళు. అది చేసేప్పుడు స్థిరంగా వెయ్యాలి. ఆ ధర్మాన్ని ఆచరించేవాడికి కానీ, ఆ ధర్మాన్ని ఆచరించేవాడికి కానీ ఆ పశుబుద్ధి, దేహబుద్ధి, ఆ శవబుద్ధి నశించదు. ధర్మాన్ని ఆచరించేవాడికి నశిస్తుంది. మన ధర్మాన్ని ఆచరించినప్పుడు ఇది కలగ చేసుకుంటాం. దేవి రామ్మ దాన్ని పక్కన పెట్టి మన పని మనం చేసుకెళ్ళాలి. మీ అమ్మగారి నెలలో తెలిసి మీకు ఎవరేది అనుకోండి, మీ అమ్మతో మాట్లాడొద్దు, మీ అమ్మతో మాట్లాడొద్దు అని అహంభావం చెబుతుంది. అప్పుడు ధర్మం ఏం చెబుతుందంటే, మన అమ్మ మంచిగా చెడ్డదో మనకెందుకు, తల్లిని గౌరవించమన్నాడు కాబట్టి మనం గౌరవించాలని ధర్మాన్ని ఆచరించాలి. అంటే మీకు అర్థమవటం కోసం చెబుతున్నాను, ఈ మాట్లాడి భగవాన్ వేసుకురావటం లేదు. మీ సబ్జెక్ట్ అర్థం అవుతుంది కదా? అది ఇప్పుడు మీ అమ్మగారి గురించి మీకు ఎవరైనా అనుకోండి, మీరు మాట్లాడటం మానేస్తారు. అది అహంకారం. భగవాన్ చెప్పింది ఏంటంటే, ఇచ్చినా ఇవ్వకపోయినా తల్లిని గౌరవించడమే మీ ధర్మం. ఆ తల్లి మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, నీకెందుకు నీ ధర్మం నువ్వు చెయ్యి. మీ అమ్మ నిజంగా మంచిది కదనుకో, అమ్మని గౌరవించాం, గౌరవించమని భగవంతుడు చెప్పాడు కాబట్టి గౌరవించు. అది ధర్మం. మీ అహంకారం ఏం చెబుతుంది, నా గురించి నాకు ఎవరైతే గౌరవించొద్దని చెబుతుంది అహంకారం. దాన్ని తీసుకో పక్కన పెట్టి. మీ అహంకారం మాత్రం, మీ అహంకారం చేసి ప్రేరణ వదిలి దేవుడు మాటను గౌరవించు. దేవుడు మాటను గౌరవించి దేవుడు చెప్పింది ఆచరిస్తే నీకు దేవుడు దొరుకుతాడు. ఇది ప్రసిద్ధం. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేస్తారనుకోండి, అనుకోండి, మాట్లాడుతుంది, అవి ఏమవుతుంది, మీ మూల తలంపు ఏమవుతుంది, సంతోషిస్తుంది. అంటే సంతోషమైన తలంపు మూల తలంపుకి వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని నిందిస్తారనుకోండి, అప్పుడు మూల తలంపుకి ఏమొస్తుంది, దుఃఖం వస్తుంది. మూల తలంపుకి దుఃఖం, ఆ దుఃఖం అనేది ఇంకో తలంపు. భగవంతుడు గీతలు ఏం చెప్పారంటే, నిందకి స్థుతికి అతీతంగా ఉండమని. అయితే మీకు మూల తలంపు ఉన్నప్పుడు నిందొచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాడు, స్థుతి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాడు. అదృష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాడు, దురదృష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాడు. అదృష్టం మూల తలంపుతే దురదృష్టం కూడా మూల తలంపుతే. భగవంతుడు మీ లోపల నిజమైన దేనికి దేహం అక్కర్లేదు, అబద్ధమైన దేనికి దేహం కావాలి. నిజమైన దేనికి దేహం అక్కర్లేదు, లోకం అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. అక్కడ నిజమైన దేనికి, అబద్ధమైన దేనికి అన్నీ కావాలక్కడ. మీకు వచ్చి తలంపులని దేని ఆధారంగా పెట్టుకుని వస్తేనే అహంభావన పెట్టుకొస్తాం. అహంభావన ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానంలో నుంచి వస్తుంది. అజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మన ఎవరో మనం తెలియకపోవటం వల్ల అజ్ఞానం వస్తుంది. మన ఎవరో మనకు తెలిస్తే జ్ఞానం, మనకు ఎవరో మనకు తెలియకపోతే అజ్ఞానం. అంటే అజ్ఞానం నుంచి అహంభావన వస్తుంది, అజ్ఞానం నుంచి ఈ నేననే తలంపు వస్తుంది. అంటే అహంభావన వస్తుంది, అహంభావన నుంచి ఇతర తలంపు వస్తుంది. అక్కడి నుంచి జన్మ మరణాల ప్రారంభం, అక్కడి నుంచి క్రియేషన్ సృష్టి. అర్జున, కర్తృత్వ బుద్ధి లేకుండా ఏ పని చేసినా చేయని వాడుతుడు సమానం. దుఃఖం లోపల ఉంది, దుఃఖం బయట లేదు, దుఃఖం కర్తృత్వ బుద్ధి రూపంలో ఉంది. ఆ కర్తృత్వ బుద్ధి లేకుండా ఈ శరీరం ఏ పని చేసినా చేయని వాడుతుడు సమానం. కర్తృత్వ బుద్ధి లేని వాడికి రియాక్షన్లో ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకోండి సంతోషం వస్తుంది, అంటే మీ కర్తృత్వ బుద్ధి అన్నమాట. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే మీకు దుఃఖం వస్తుంది, కర్తృత్వ బుద్ధి ఉందన్నమాట. కర్తృత్వ బుద్ధి లేని వాడికి అసలు మీరు ఎవరైనా పొగిడినా లేకపోతే విమర్శించినా లేకపోతే మిమ్మల్ని ఊరేగించినా వాడు రియాక్షన్ ఏమవుతుంది? శరీరం మరణించిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో మన రవంతో ముళ్ళంతప్పుడు విచారణ చేస్తే జీవుడు కూడా లేడని సంగతులకి తెలుస్తుంది. అంటే వంద కాలాన్ని వేస్ట్ చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. ఇది బ్రాహ్మీ స్థితి కలిగాక, బ్రహ్మానుభవం కలిగాక, లోపల ఆనంద స్థితి కలిగాక, ఆ పరమాత్మ పరిశుభ్రమైన వస్తువు అడుగుదాకి వచ్చాక మనస్సును గ్రహించుకుందాం, మనస్సును గ్రహించుకుందాం, మనస్సును గ్రహించుకుందాం అనుకున్నాం. మనస్సును అది నీ కనపడ లోపల సద్వస్తు నీకు అనుభవంలోకి వచ్చేసింది అనుకో, వచ్చేసాక మనస్సును నిగ్రహించుకుందాం, మనస్సును నిగ్రహించుకుందాం నువ్వు అనుకున్న మనస్సు అనేది నీకు కనపడే కనపడదు. ఆత్మానుభవం పొందిన వాడికి దాన్ని నిగ్రహించుకోవడానికి మనస్సు అంటూ నిగలదు. మనస్సు చెప్పినట్టు గంకలేదు, నువ్వు మనో ప్రవాహానికి నిద్రలేదు. మనం ఏదో మాట్లాడుతున్నాం అనుకోండి, మాట మాటకి అహంకారం వచ్చి కలర్ చేసుకున్నప్పుడు వాడు నువ్వు పక్కన పోయి మనం కూడా ఎవరితో మాట్లాడేది ఎవరు తెలియని మాట్లాడుతుంది ఊరికి అక్కడ కలర్ ఊరుకొని కూర్చుంటాం అంటే మామూలుగా. అలాగే మన అహంకారం ఎప్పుడు కలగ చేసుకుంటానో మనకి తెలుస్తూ ఉంటుందండి. అప్పుడు దాన్ని ఊరుకో పక్కన కూర్చో, నీ చోట ఆగలేకపోతుంది, నీకు అనవసరం కూర్చొని దాన్ని చెప్పాలని నేను చెప్తున్నాను అనుకోండి. అలా సార్ నాకు కళ ఇతరుల గొడవలో కలగ చేసుకోవడం దానికి ఇష్టం ఉండదు అనకి. ఇంకా ఇతరుల గొడవలో కలగ చేసుకోవడం భయపడిపోతాం ఉంటుంది. దాన్ని ఇంకా మనం మన గొడవలో దాన్ని కలగ చేసుకోలేమనుకోండి అది నిమ్మడి చచ్చిపోతుంది. అది చచ్చిపోవడం దానికి ఇష్టం ఉండదు కాబట్టి అన్ని గొడవలు దానికే కావాలి. ఈ విచారణ మార్గాలు ధ్యాన మార్గాలు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మళ్ళీ రాత్రి చెప్పినట్టు భగవంతుడు దయామయుడు. కానీ విచారణ మార్గాలు ధ్యాన మార్గాలు ఏమేమి కాదు మీకు ఇష్టం లేకపోతే భగవంతుని ప్రేమించండి. భగవంతుడు రిమంబర్ గడ్డ గడ్డ ఆరోజులు భగవంతుని ప్రేమించండి, భగవంతుని ప్రేమించండి. ఎంత లోతుగా ప్రేమించాలంటే మీ దొంగనే నువ్వు నిజాన్ని మీకు జ్ఞాపకం రాకుండా అంత ప్రేమించాలి. భగవంతుని ఎంత ప్రేమించాలంటే నీ నిజానేని నీకు జ్ఞాపకం రాకూడదు. అంత బాగా ప్రేమిస్తే అప్పుడు నిజానే నిజానేని చోటు నీకు పోరాటం అక్కర్లేదు, విచారణ మార్గం అక్కర్లేదు. దాని అంతరది కుడిపి తెచ్చి రాలిపోయినట్టు దాని అంతరది ఎప్పుడు రాలిపోతుంది నీకు తెలియకుండా రాలిపోతుంది. లవ్ గాడ్ ఆ రోజు లవ్ గాడ్ ఫర్ గడ్ లివ్ ఫర్ గడ్ మాట్లాడితే భగవంతుని గురించి మాట్లాడాలి, జీవిస్తే భగవంతుని గురించి జీవించాలి. అలా ఉంటే ఈ విద్య నేను దానించలేదు పడిపోతున్నట్టు కుంటి పిచ్చి రాలిపోయినా కొంచెం పచ్చిగా ఈరోజు కొంచెం లోపలి పచ్చిగా అనుకుండా పిచ్చి దాగారనుకోండి మళ్ళీ కొంచెం క్షీణ పట్టే అవకాశం ఉంది. పిచ్చి దానించలేదు రాలిపోయింది అనుకోండి మీరు క్షీణ పట్టదు మా భక్తులు ఆడడం అటువంటి అంటున్నారు కొంతమంది భక్తులు. ఎవరు చెప్పిన మంచి చెప్తే ఉందని కాదంటే లవ్ గాడ్ ఆల్వేజ్ లవ్ గాడ్. ఇంకోటి ఎవరైనా ఒక మంచి మాట చెప్తున్నారనుకోండి అది మనకి సంతోషంగా మాటను స్వీకరించకపోతే మన మనలో ఏదో దోషించినట్టు గుర్తు. గురువు నీకు తెలియబట్టడానికి సిద్ధంగానే ఉన్నాడు, గురువు నీకు తెలియబట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తెలియబడితే నీ కట్టుకోగల శక్తి ఉందని చూసుకుంటున్నాడు. ఆ కట్టుకోగల శక్తి వస్తే మరుక్షణంలో నీకు ఎరుకపడతాడు. ఏ వస్తువుని అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్న ఆ వస్తువు మన మీద ప్రేమ లేకుండా లేదు. అదే రసహీనమైంది కాదు రసంతో కూడినదే, ప్రేమహీనమైంది కాదు ప్రేమతో కూడినదే. అది ఎండిపోయినా ఆకి రొట్టి లాగా ఉండదండి. అది రసంతో కూడిన రసహీనంగా ఉండదు లోపల సద్దు వస్తువు. కాంతిహీనంగా ఉండదు, ఆనందహీనంగా ఉండదు, శాంతిహీనంగా ఉండదు. శాంతిమయం ఆనందమయం రసమయం కాంతిమయం. కృష్ణుడు వదనం తీపి అదరం తీపి వదనం తీపి అదరం తీపి మాట తీపి నేత్రాల తీపి చూపు తీపి మాట తీపి మధురాధిపతికి అంత మధురం. మధురాధిపతి అంటే వదనం మధురం, వదనం మధురం వాక్కు మధురం అని చూపు మధురం ముఖం మధురం వాక్కు మధురం నడక కూడా మధురమే అంతా మధురమే. బట్టలు బట్టలు కూడా మొదలై కాదు ఈ బట్టలు తిరుగుతాడని సిలుకు బట్టలు. కృష్ణుడికి డెకరేటెడ్ ముస్తాబా అంటే ఇస్తున్నారు. సరసమైన పెళ్లికి వెళ్ళేటప్పుడు అందరం ముస్తాబా వెళ్తారు. కృష్ణుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా శుభ్రంగా ముస్తాబాయే వెళ్తారు. అంత అంటే మధురని మధురాధిపతి చంద్ర మధురని అనుకుంటే బలవంతుడు కాదు, అనుకుంటే దేవుడవడదు స్వయంగా దేవుడు. భక్తుడి మీద భగవంతుడికి ఎంత ప్రేమ ఉంటుందంటే, నేను మా ఆయుధం పట్టమని చెప్పాడు కృష్ణుడు. కానీ భక్తుడి కోసం తన మాటకి తన మాటను కూడా వదిలేసి ఆయుధం పట్టుకుని భీష్ముడు దగ్గరికి వెళతాడు. అంటే భక్తుడి మీద అంటే తన మాటకి తన మాట పుల్లిపోయినా సరే తనకు గౌరవం పోయినా సరే భక్తుల్ని రక్షించాలని, అది భగవంతుడికి భక్తుల మీద భక్తుల మీద ప్రేమ గురించి కవి వర్ణిస్తాడు. చక్రం పుచ్చుకుని భీష్ముడిని చంపడానికి వెళ్ళేటప్పుడు భూమి అదురుతుంది వ్యక్తి అలా బలంగా అడుగు వేసి వెళ్తాడు. ఓతండ మనం కూడా ఒకసారి ఓతండా నడిచి వెళ్తాం చూడండి. అలాగా భగవంతుడు పైకి ఎగిరి పైగా మెల్లో అప్పుడు బంగారు పోస్తుంది కూడా మనకి అని ముస్తాబయ్యే దేవుడు. ముస్తాబు అంటే బాగా ఇష్టం కొంతమందికి. అసలు సాధారణ సర్వసాధారణంగా ముస్తాబు అంటే ఇష్టం, అసలు ముస్తాబు లేకుండా బయటకు రా. సహజంగా ఇష్టం కొంతమంది నేర్చుకోవడం కాదు, అది సహజంగా ఇష్టం. అలాగే కృష్ణుడు డెకరేట్ అయ్యాడు మెడ వస్తువులు కూడా యుద్ధం చేసేవారు ఎవరు మెడ వస్తువులు పెట్టుకుంటాడండి. మెడలో కూడా వస్తువులు అది భీష్ముని చంపడానికి వెళ్ళినప్పుడు రథం నుంచి పైకి ఎదురు స్వామిని కిందకి ఎదిరినప్పుడు ఈ వస్తువులు అన్ని అతి చల్లా చెదిరైపోయినట్టు బట్టలు అటు ఇటు కదిలిపోయినట్టు అంత పైకి ఎదురుతాడు స్వామి. తనకు అగౌరవం వస్తుంది అంటే తన ఆడి కృష్ణుడు ఆడిన మాట కట్టుకోవాలనేటువంటి అగౌరవం వస్తుంది. అయినా తనకి తన మాట ముఖ్యం కాదు, భక్తుల్ని రక్షించడం ముఖ్యం. అంటే ఏడవ రోజుని భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు. ఆ 7వ రోజుని ఎంత యుద్ధం చేశాడంటే ఆ రోజు సాయంత్రం కనుక అలా యుద్ధం చేస్తే పాండవులు మొత్తం అందరూ చనిపోతారు. ఇంకొక 4 గంటలు కృష్ణుడు అలా ఊరుకుంటే మధ్యాహ్నం 1 గంటలు ఉండేటప్పుడు లిస్టు చేస్తున్నట్టు భీష్ముడు. అంటే ఎంత తీవ్రంగా చేస్తున్నాడంటే మన భక్తులందరూ చనిపోయారు, పాండవులు నా కోసం జీవిస్తున్నారు, నన్ను నన్నుకుని జీవిస్తున్నారు, వీళ్ళందరూ చచ్చిపోయాక కృష్ణుడిని గౌరవించుకుంటున్నారు. కృష్ణుడికి గౌరవించి గౌరవం ఏం చేసుకుంటాడు కృష్ణుడు అనుకున్నాడు. సాయంత్రం ఒక చేస్తున్నాడు అర్జునుడితో చెప్తాడు, మనం సాయంత్రానికి చూసి చేసేస్తాడు తాతగారని చెప్తాడు ముందు. ఈ రకంగా ఇప్పుడు ఎలా చేస్తున్నాడు, మధ్యాహ్నం సూర్యుడు ఎలా వేరుగా ఉంటాడో అంత తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు. మనం చేసేది ఏం లేదు, మొత్తం సాయంత్రానికి నువ్వు మొత్తం మన సైన్యాన్ని పాండవుల్ని అన్ని అందరినీ సాయంత్రం 6 గంటలకి చూసి చేసేస్తాడని చెప్తాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, నేను మ్యాక్సిమం ఎంత యుద్ధం చేయాలంటే అంత యుద్ధం చేస్తున్నాను, ఎంతకంటే అర్థంగా నేను చేసేది లేదు. కానీ నువ్వు మట్టి కవర్ చేసుకోవద్దు, ఇంకా నీకు అగౌరవం రాకూడదు. మనం ఓడిపోతే ఓడిపోతాం, మీరు భక్తుల యొక్క ప్రేమ చూడండి. అసలు ఆ ప్రేమ చూడండి, ఒకరి మీద ఒకరు ప్రేమ ఓడిపోతే ఓడిపోతాం. నువ్వు కవర్ చేసుకోండి, వాళ్ళని మాట తప్పకపోతే నువ్వు పోయిన తర్వాత ప్రేమించుకున్నావు. కృష్ణ అంటాడు నువ్వు చచ్చిపోయి నేను చెప్పిన స్వాగతం అసలు ఏమిటి స్వామి. అంటే మామూలుగా రథం నేను దిగిపోతుంది కదా, రథం నేను దిగిపోతుంది కదా, ఇంత ఉద్రేకం కదా చాలా పరిశుభ్రంతో పచ్చి నువ్వు చచ్చిపోయాక నేను దిగిపోతుంది. కొన్ని కృష్ణుడు ఆడిన మాట చెప్పాడని లోపం అనుకుంటే అనుకోని నువ్వు చచ్చిపోయాక ఇంతకు నా మాట ఎందుకు నా గౌరవం ఎందుకు అని పైకి బాధ ఎందుకంటే ఈ వస్తువుని నెలలో పెట్టిన వస్తువుని చెల్లా చెదిరిపోయినట్టుంది, ఈ బట్టలు అటు చెదిరిపోయినట్టుంది. నిజంగా కృష్ణుడు అప్పుడు కళ చేసుకోకపోతే సాయంత్రానికి అందరూ చచ్చిపోయింది. ఇప్పుడు నీకు పాడవచ్చు పైకి ఎగిరి కింద కుడికి అది చెప్తాడు. చెక్కను పోతనామాచుడు చెప్తాడు భాగవత రచనలో, భూమి అదురుతున్నట్టు వాడు నేర్చుకుంటాడు. వారు భక్తులే పాపం కాదు, భక్తులే భక్తులే అసలు వాళ్ళు బ్రహ్మాత్మ ఏం కాదు ఎవరండి విష్ణు కూడా. కానీ దుర్యోధన అన్నం తిన్నాను కాబట్టి యుద్ధం చేస్తాను అంటే ఆ పాడంలో నేను తిన్నాను కాబట్టి పూజలు చేయాలని యుద్ధం చేస్తున్నాను. అర్జును మంచివాడు నాకు తెలుసు, భూమి అదిరేకే తెలుస్తుంది తెలుసు, వస్తువులు చెందిపోయినట్టు బట్ట చూపి కలిగిపోయినట్టుంది. విష్ణు వాడు ఇంటికి చూపినంటే వాడి భక్తులే, అర్జునుడు ఎంత భక్తులు, అర్జునుడు కంటే పెద్ద భక్తులు ఎవరండి విష్ణుడు. అది భూమి అదిరితంటే నడిచి వెళ్తాంటే పోతన మార్చాడంటాడు, భూమి అదిరితండి అసలు కింద అంత బలం వాడు గురించి కడుతున్నట్టు ఎవరు విష్ణుడు చంపడానికి. విష్ణుడు కూడా భక్తుడే. అప్పుడు ఇప్పుడు దగ్గరికి సమీపంలోకి వస్తుంటే ఆయన గారి కింద పడేస్తాడు విష్ణుడు. నాకంతకంటే ఈ కాదు నీ చేతిలో నేను చనిపోతాను, నీ చేతిలో నేను చనిపోతే నాకు మోక్షం వస్తుంది, కృష్ణా నీ చేతిలో నేను చనిపోతే మోక్షం వస్తుంది, నన్ను సమాధానం నువ్వు వస్తున్నావు ఆయన గారి కింద పడేస్తున్నాను నీ చేసిలో నాకు చావు వస్తే అంతకంటే ఏం కావాలి. అప్పుడు భీష్ముడు బాణం వదిలేశాడు, అదే సంపదానికి వెళ్తున్నాడు భీష్ముడు. గౌరవం అప్పుడు అర్జును వెనక పరిగెడతాడు, నా గౌరవం అంతా పోతుంది, అర్జును యుద్ధం చేయలేదు, పిలిచివాడిని లోకం అనుకుంటుంది, నేనేం అనుకోను, నీకు గౌరవమే ఉంటే అగౌరవమే ఉంటే ప్రశ్న. కానీ అర్జున్ని సరిగ్గా యుద్ధం చేయలేకపోయాడని చేత దృష్టిని కలగ చేస్తున్నాడంటే అది నాకు అపక్షత వస్తుంది అని అర్జునుడు వెనకాల వెళ్ళి బలవంతాన్ని కృష్ణుని ఇలా సందులు ఇలాగ పక్షుని రెండు చేతులు పక్షుని వెనక లాక్కొచ్చేస్తాడు. అందుకే మనం గ్రహించవలసిన ఆయన చెడ్డవాడుకులు ఆయన భక్తుడే, ఎవరు విష్ణుడు భక్తుడే. విష్ణుడు కృష్ణుడు వస్తున్నాడని తెలిసేది ఆయన గారు కింద పడేస్తాడు, రెండు చేతిలో చావు వస్తున్నాడు, అంతకంటే ఏం కావాలి, అందుకే సంపదం కలుగుతాను అనుకుంటాను. అప్పుడు అర్జును వెనకాల పరుగుబడి సమీక్షలు వేసుకుని వెనక లాక్కొస్తాడు, నా గౌరవాన్ని పాడు చేయకు, అర్జునుడు యుద్ధం చేయలేకపోతున్నాడు అని చెప్పి కృష్ణుడు కరణ చేసుకున్నాడని లోకం అనుకుంటున్నాడు. కృష్ణుడు వెనక లాక్కొస్తాడు. ఇంత మనం రసమయంగా చెప్పుకుంటుంటే రమణ మహర్షి ఏమంటాడు, అదే సరైన బొమ్మలు కదా, ఇంకా వారికి మనం ఏం చెప్పగలం, కృష్ణుడు ఒక బొమ్మ, అర్జునుడు ఒక బొమ్మ, భీష్ముడు ఒక బొమ్మ, ఆయన తెర మీద బొమ్మలు మాత్రమే, వాళ్ళకి షడస్ వారు కన్నా మహర్షి. మరి ఇక్కడ ఫీలింగ్స్ తోడు చెప్పుకుంటున్నాం, ఒక సంఘటన ఫీలింగ్స్ తోడు చెప్పుకుంటున్నాం. ఆయన ఏమంటాడంటే ఆయన తెర మీద బొమ్మలు కదా, ఆ యుద్ధం ఒక బొమ్మ, వాళ్ళ మీద ఒక యుద్ధాలు చేసుకోవడం, ఆ యుద్ధం బొమ్మలే, అదంతా స్వప్న సమానమే, అవన్నీ షాడోసే, అదంతా పారమాండ్యం సత్యం కాదు. మనం ఎంతో చెప్ప రసమయంగా చెప్పుకుంటున్నాం, కానీ భగవంతుడు నిర్మించేందుకు ఆయన ఏమంటాడంటే ఆయన ఈ బొమ్మలే, కృష్ణుడు ఒక బొమ్మ, అర్జునుడు ఒక బొమ్మ, భీష్ముడు ఒక బొమ్మ. అంటే అద్వైతానుభవంలో అమృతానుభవంలో ఆయన స్థితిలో ఈ బొమ్మలు ఆయన పొందిన అబద్ధం కాదు, ఆయన పొందిన అమృతానుభవంలో ఆయన పొందినటువంటి అద్వైతం వల్ల ఆయన పొందిన చిత్రాట కొమ్మలు. ఇప్పుడు మనం పది అంతస్తులు తడగో పార్కులు తడగోపోయండి, ఆ చివరి అంతస్తులకు మీరు వెళ్ళండి, పొడిగాకి మనుషులు కూడా ఇంతండి పిల్లకాయలు కనిపిస్తారు, ఆరు అడుగులు ఎత్తుగల మనుషులు కూడా ఒక అడుగు మనుషులేగా మనకి ఆయన చూసి చూపు అక్కడి నుంచి చూస్తున్నాడు. ఆయన చెప్పింది తాను పొందిన అమృతానుభవం ఇవన్నీ బొమ్మలే. ఇప్పుడు మనం పది అంతస్తులు మేడలోకి వెళ్ళి రోడ్డు మీద జనాన్ని చూసి ఎలా కనిపిస్తారు, జ్ఞాన జ్ఞాన మనుషులు కింద కనిపిస్తారు, ఆయన పొందిన అనుభవం ఈ సంఘటన ఈ మనుషులు కూడా అంతే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నాకు భక్తి గురించి ఎప్పుడు నేను చెప్పాలంటుంది, కానీ తప్పకుండా కష్టం భక్తి. జ్ఞానం గురించి గంటల తరబడి చెప్పడం, కానీ భక్తి గురించి ఎప్పుడు నేను చెప్పాలనిపించినా నాకు తట్టుకోవడం భక్తిని తట్టుకోవడం కష్టం. అంచేసి పక్కన ఎన్నుకోవటం చూస్తుంది, అలాగని మన భక్తి లేదని మీరు అనుకోవద్దు. అంటే మాట తగలదు, భక్తి మాటల దగ్గర గురించి వచ్చి మాట తగలదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మీరు ఎంతవరకు చదివారు, ఎంతవరకు చదవలేదని పరీక్షలో తెలుస్తుంది. అలాగే నిజమైన స్నేహితులు ఎవరు, నిజమైన స్నేహితులు కాని వాళ్ళు ఎవరప్పుడు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. మనకి ఎంతవరకు చదువు వచ్చింది, ఎంతవరకు చదువు రాదని పరీక్ష ఎలా నిర్ధారణ చేస్తుందో, మనకి వీళ్ళు నిజమైన స్నేహితులు అవునా కాదా అనేది మీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. పరీక్షలో చదువును పరీక్షిస్తుంది, కష్టం స్నేహాన్ని పరీక్షిస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఓం నమో నారాయణాయ నారాయణాయ. బియ్యం దగ్గర వెళుతున్నప్పుడు కూడా నారాయణ స్మరణ చేసుకుంటుంటే రెండు పనులు అయిపోతాయి సార్. ఒక పక్కనే పుణ్యం వస్తుంది, రెండో పక్కన బెడ్డల పని కూడా అయిపోతుంది. బియ్యంలో బెడ్డలు ఉంటాయి కదండి, వేరుకుంటాం మనం. ఆ వేరుకునేటప్పుడు కూడా నారాయణ స్మరణ చేసుకుంటుంటే మనకి ఒక పక్కన పుణ్యం సంపాదించుకోవచ్చు, రెండో పక్కన బెడ్డల పని కూడా అయిపోతుంది. ఓం నమో నారాయణాయ నారాయణాయ, ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణ నారాయణ. వైష్ణవ సాంప్రదాయంలో దీన్ని తిరుమంత్రము అంటారు, లేదా మంత్ర రాజ్యము అంటారు. ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ. అంటే నారాయణ స్మరణ చేసి మనం ఐక్యం వలసింది మళ్ళీ ఓంకారంలో. ఆ ఓంకారం కావడం బ్రహ్మం, అది మర్చిపోకుండా మళ్ళీ ఆ బ్రహ్మే మిస్ అవ్వకూడదు. రైల్వే స్టేషన్ నేస్తారు మనం టికెట్ కోసం, ఎవరు ఎవరు వెళ్తారో నేను టికెట్ అని అడుగుతాడు. అంటే ఎవరు వెళ్తామో మాకే తెలియదు అంటాడు, ఎవరు ఉంటాడు అది వెళ్ళడానికి. ఒక మనం ఏదైనా సాధన చేసినప్పుడు ఏది పొందాలో మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో ఊరికి చేయి టికెట్ అని అంటాం మనం, అసలు మనం పొందవలసింది ఏం చేస్తుంది. ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ. అంటే అరుణాచలం అంటే ఎంత ఇష్టం అంటే ఆయనకి అది ఒక మాట ఆశ్చర్యం ఉండదు. అరుణాచలం అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే, ఈ 54 సంవత్సరాలైన అరుణాచలంలో ఉన్నారు. ఈ 54 సంవత్సరంలో అరుణాచలం విడిచిపెట్టి కాశీ రామేశ్వరం చూసొద్దామని తలంపు కూడా రాలేదు. అంటే వెళ్ళకూడదని ఒప్పబెట్టుకోవడం కాదు, వెళ్ళకూడదని వెళ్ళకూడదని మనస్సు నిరోధించుకోవడం కాదు, మనస్సు నిగ్రహించుకోవడం కాదు. అసలు అరుణాచలాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి చూసొద్దాం, రామేశ్వరం కాశీలో తిరుపతో ఎక్కడికైనా వెళ్ళి చూసొద్దాం అనేది చలంపు కూడా రాలేదు. అట్టిగా అరుణాచలం మీద ఆకర్షణ ఏమిటి, మనం కూడా దేవుడి మీద ఆకర్షణ అలాగే ఉంటే నిజానికి జ్ఞాపకమే రాలేదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ.